శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ భారతీతీర్థ మహాస్వామినే నమః. భక్త మహాశయులకు నమస్కృతులు. ఈరోజు పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి పర్వదినం. మన మన గురువుల్ని స్మరించుకొని ప్రతి వాళ్ళకి కూడా మొట్టమొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు విద్యా గురువు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం స్మరించుకోవటం, వాళ్ళకి నమస్కరించుకోవటం, ఈ సంప్రదాయాన్ని మనం నిలబెట్టాలండి. అందుకోసమని మనమే మన పిల్లలకి చెప్పి నమస్కారం చేయించుకోవాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎవరు చెప్పాలి వాళ్ళకి? అలాగే వాళ్ళ పిల్లల చేత వాళ్ళకి నమస్కారం చేయించాలి. కనీసం అదన్నా మనం చేస్తే ఓహో మనం చెయ్యాలని వాళ్ళు కూడా చేస్తారు. ఈ సంప్రదాయాన్ని మనం జాగ్రత్తగా కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. మనం చాలీసాలో రెండవ దోహ చెప్పుకుంటున్నాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమనముకురు సుధారి వర్ణవు రఘువర విమలయేస జోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికే సుమిరవు పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేశ వికార్. ఇది రెండవ దోహ. బుద్ధిహీన తనుజానికే సుమిరవు పవన కుమార్, ఈ శరీరము బుద్ధిహీనత వల్ల ఏర్పడ్డది అని చెప్పి గ్రహించి ఆ పవన కుమారుడైనటువంటి హనుమంతుణ్ణి స్మరిస్తాను. ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే బల బుద్ధి విద్యా దేహుమోహి. నాకు ఆయన బలము, బుద్ధి, విద్య ఇవన్నీ కూడా ఇస్తాడు. దేహు ఇచ్చును. ఇంకేం చేస్తాడు ఆయన? హరహు కలేశ వికార్. ముఖ్యంగా ఇది తులసీదాసు చెప్పినది, మనం కోరేటటువంటిది కూడా. ఏమిటంటే ఆయన నా యొక్క క్లేశములు, కలేశ అంటే క్లేశ అని సంస్కృతంలో ఉన్న క్లేశ అనేదే అవధిలోకి వెళ్ళేటప్పటికి కలేశ అని చెప్పి ప్రాకృతంలో అవుతుంది. నా యొక్క క్లేశములు, వికారములు, క్లేశ వికార, క్లేశములు వికారములు హరహు హరించుగాక, హరిస్తాడు అని చెప్పి. ఏమిటి? మనకి షడ్విధములైనటువంటి వికారాలు ఉంటాయండి, పంచవిధములైనటువంటి క్లేశాలు ఉంటాయి. వీటి నుంచి మనల్ని స్వామి బయటపడేయాలి, ఇది మన ఆకాంక్ష. ఈ చాలీసా పఠించటం ద్వారా, తులసీదాసు దీన్ని రచించటం ద్వారా, మనము పఠించటం ద్వారా ఈ క్లేశాల నుంచి, ఈ వికారాల నుంచి బయటపడాలి అని. షడ్విధ వికారాలు ఏమిటి అంటే పుట్టటం, మొదటి వికారం పుట్టటం, పెరగటం, రెండవది, మూడవది ముసలితనాన్ని పొందటం, నాలుగవది చిక్కిపోవటం, ఐదవది మరణించటం, ఆరవది గర్భంలో ప్రవేశించడం, మళ్ళీ ఇంకో గర్భంలో ప్రవేశించడం. ఈ ఆరు మనిషికి ఉండేటటువంటి వికారములు. ఈ షడ్వికారాల్ని మనం ప్రతివాళ్ళం అనుభవిస్తాం. ఈ షడ్వికారములు హరించాలి, ఇవి లేకుండా చెయ్యాలి అంటే అర్థమేమిటి? మళ్ళీ ఇక ఈ జన్మ లేకుండా మనకి ముక్తిని ప్రసాదించాలి అని చెప్పి, అది ఆకాంక్ష. హరహు కలేశ వికార. క్లేశములు ఐదు ఉన్నాయి. ఆ ఐదు కూడా వీటిని హరించాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాం. అవిద్య ఒకటి, అస్మితము ఒకటి, రాగము ఒకటి, ద్వేషము ఒకటి, అభినివేశం ఒకటి, ఇవి ఐదు కూడా క్లేశములు అంటారండి, పంచక్లేశములు. ఈ పంచక్లేశాల నుంచి కూడా మనం బయటపడాలి. అవిద్య అంటే మాయా అజ్ఞానము. ఈ అజ్ఞానం ఉండటం వల్లనే మనము మళ్ళీ మళ్ళీ ఈ జీవితంలోకి వస్తున్నాం, ఈ కర్మబంధాల్లో చిక్కుకుంటున్నాం. మాయలో పడకపోతే, అజ్ఞానంలో పడకపోతే మనం వీటిలో చిక్కునే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది, కానీ అది నిలబడదు, మాయ మళ్ళీ మనల్ని కప్పేస్తుంది. శ్మశానాంతే ప్రసూచ్యంతే మైథునాంతే చేయా మతి సా మతి సర్వదా తిష్టేత్ కోనముచ్చేత బంధనాత్ అన్నారు. మనకి కొన్ని వైరాగ్యాలు ఉంటాయి, శ్మశాన వైరాగ్యం ఒకటి. ఈ శ్మశానాంతము అంటే శ్మశానం, మనం ఎవరినో శ్మశానానికి తీసుకువెళ్తుంటే ఆ అంతిమయాత్రలో మనం పాల్గొంటాం, శ్మశానానికి వెళతాం ఆ శవంతో పాటు. అప్పుడు మనలో ఒక విధమైనటువంటి ఒక జ్ఞానము ఏర్పడుతుంది. ఈ భవబంధాల నుంచి విముక్తి కావాలి అని చెప్పి ఒక విరక్తి భావం కూడా ఏర్పడుతుంది, దాన్నే శ్మశాన వైరాగ్యము అంటారు. ఎట్లా బతికాడండి వాడు, చివరికి చూడండి వాడి పరిస్థితి ఏమైపోయిందో. ఎన్నడూ నలిగినటువంటి గుడ్డ వేసుకునేవాడు కాదు, సెంటు రాసుకుందే బయటకు వచ్చేవాడు కాదు, ఇలా అనుకుంటాం. కానీ ఎటువంటి వాడు కూడా చివరికి ఆ అంతిమయాత్రకు వెళ్ళేటప్పటికి అందరితో పాటు ఆహుతైపోతాడు. అది చూసేటప్పటికి ఎవరైనా ఇంతే కదా, ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది ఎప్పటికైనా ఎవరైనా ఇంతే కదా అని. కాబట్టి ఈ సంసారం కోసమని పాపాలు చేయటము, అనేక రకాల దోషాలు చేయటం ఎందుకు, హాయిగా బతకాలి అని మనస్సులో తాత్కాలికంగా అనిపిస్తుంది. కానీ ఆ మైలపోవటం కోసమని ఎప్పుడైతే నాలుగు చెంబులు నీళ్లు నెత్తిపోసుకుంటామో ఆ నీళ్లతో పాటు అది కూడా జారిపోతుంది, ఆ భావం కూడా జారిపోతుంది, మళ్ళీ మొదలు. కాబట్టి అది కొన్ని క్షణాలే ఉంటుంది ఆ వైరాగ్యం. శ్మశానాంతే ప్రసూచ్యంతే, ప్రసూచ్యంతంలో కూడా అలాంటి వైరాగ్యం స్త్రీకి ఉంటుందిటండి. శ్మశానాంతంలో ఉండేది పురుషుడికి, శ్మశానానికి స్త్రీలు వెళ్ళరు కదా. ప్రసూచ్యంతంలో స్త్రీకి వైరాగ్యం ఏర్పడుతుందిట. ఆ ప్రసవ వేదన పడుతూ చీచీచి, ఇక పురుషుడు జోలికి భర్త జోలికి వెళ్ళకూడదు, ఎట్లాగట్లా హాయిగా బతుకుదాము, ఈ కష్టాన్ని మనం భరించలేము అని చెప్పి. కానీ మళ్ళీ మామూలే పరిస్థితి, సంసారము జీవనంలో అన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. ఇలా వైరాగ్యాలు చెప్పారు. వాటి నుంచి అప్పుడు ఏ భావాలు ఉంటాయో ఆ భావాలు కనుక ఎప్పుడు ఉంటే ఇక బంధాల్లో ఎవడు చిక్కడు అని చెప్పి. కాబట్టి ఈ అవిద్య అనేటటువంటి క్లేశం వల్ల వచ్చేటటువంటివి ఈ మాయా అజ్ఞానము అనేటటువంటిది. రెండవది అస్మిత అనేటటువంటి క్లేశం. ఈ అస్మిత అనేటటువంటి క్లేశం వల్ల మనం అహంకారాలు మమకారాలు పొందుతూ ఉంటామండి. ఇవి కూడా కారణం మనకి భవబంధాలు పెంచటానికి. భవబంధాల నుంచి మనం బయటపడలేకుండా ఉండటానికి కారణము ఈ అహంకారాలు మమకారాలు. వీటి వల్ల కొన్ని తప్పిదాలు చేస్తాం, పాపాలు చేస్తాం, అవి మనల్ని పీడిస్తూ ఉంటాయి. మూడవది రాగము, నాలుగవది ద్వేషము. ఈ రాగద్వేషాలు రెండూ ప్రమాదకరాలేనండి. ఒక విధం చెప్పాలంటే ద్వేషము కంటే ప్రమాదకరమైనటువంటిది రాగం. ఎందువల్ల అంటే ద్వేషం వల్ల ఎవరిని ద్వేషిస్తున్నామో వాళ్లే మనకి విరోధవుతారు. కానీ రాగము వల్ల అలా కాదు. ఐదుగురు కుమారులు ఉంటే ఒకటి ఎందు విపరీతమైన రాగం ఉన్నదనుకోండి, వీడి మీద రాగం ఉండటం ద్వారా మిగతా నలుగురికి కష్టం కలగటం, వాళ్ళు ద్వేషించడం, ఇదా నలుగురితో విరోధానికి కారణమవుతుంది రాగం. అనేక మందితో విరోధానికి కారణమవుతుంది రాగం. రాగం కోసమని అనేక తప్పిదాలు చేస్తాం. ద్వేషం కంటే కూడా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ కోసమని అనేక పాపాలు అనేక రకాలు చేస్తాం. కాబట్టి రాగము క్లేశాల్లో ఒకటి, ద్వేషము క్లేశాల్లో ఒకటి. చివరిది అభినివేశం, అభిమానం. ఈ అభిమానం అనేటటువంటి క్లేశము కూడా మనల్ని పట్టి పీడిస్తుందండి. అది ఉండటం వల్ల కూడా మనం భగవంతుడికి దగ్గర కాలేకపోతూ ఉంటాం. అభిమానత్యాగం చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఇది మనకి పురాణాల్లో కూడా నిరూపితమైనటువంటి విషయం. అభిమానం ఉన్నంత వరకు, స్వాభిమానం ఉన్నంత వరకు భగవంతుడు మనకు కనపడ్డు, మనల్ని అనుగ్రహించడు. గజేంద్రుడు తాను పెనుగులాడినంత వరకు ఆయన రాలేదు. ఎప్పుడైతే లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే నాది ఏమీ లేదు మహాప్రభో అని చెప్పి చేతులు ఎత్తేశాడో అప్పుడు ఆయన వచ్చి రక్షించాడు. దుశ్శాసనుడు వలువలు ఊడుస్తూ ఉంటే ద్రౌపది చాలాసేపు పెనుగులాడింది. ఎందువల్ల? ఏమో ఆ పరమాత్మ వచ్చే లోపల ఎక్కడ అభాస అవుతుందో పరాభవం అవుతుందో అని చెప్పి ఆమె చాలా పెనుగులాడింది. పెనుగులాడినంత వరకు రాలేదు ఆయన. ఎప్పుడైతే ఆమె రెండు చేతులు ఎత్తి కృష్ణా ఇంకా నువ్వు తప్పితే నాకు దిక్కు లేదు అని చెప్పి అభిమాన త్యాగం చేసిందో, అభిమానంతో పట్టుకుని పెనుగులాడింది, అప్పటి వరకు ఆయన రాలేదు. అభిమాన త్యాగం చేసి ఎప్పుడన్నదో ఏమన్నా వ్యవధానం ఉన్నదండి? కృష్ణుడు ఆ పరమాత్మ అనుగ్రహం లోపల ఏమైనా ఆమెకి అవమానం జరిగిందా? అభిమాన త్యాగం చేసిన మరుక్షణము ఆయన ఆమెను అనుగ్రహించాడు. గోపికలని వాళ్ళ వస్త్రాలు హరించాడు. ఎందుకు హరించాడు? ఆయన చేసిన ప్రతి పనిలో కూడా చాలా పరమార్థం ఉన్నదండి. వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తున్నారు. కాత్యాయని వ్రతం చేసేవాళ్ళు దిగంబరంగా స్నానం చేయకూడదు. వీళ్ళు వలువలన్నీ ఒడ్డున పడేసి వాళ్ళ స్నానాల్లో దిగారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి అవి కాస్త తీసుకున్నాడు. వాళ్ళు అడిగారు, ఆయన భగవంతుడు అనేటటువంటి భావన ఒకప్పుడు వస్తుంది, ఒకప్పుడు మాయ కమ్మేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భావన కలిగించాలి వాళ్ళకి. అందుకోసమని వాళ్ళు చేతులెత్తి మొరబెట్టుకునేదాకా ఆయన అవ్వలేదు. అభిమాన త్యాగము ఎప్పుడు చేశారు? భగవంతుని యొక్క అభిమానం ఏమిటి? ఆయన సర్వాంతర్యామి, అన్ని రూపాల్లో ఉంటాడు. ఆయన ఏడ అభిమానం వహించడం అనేటటువంటిది చాలా దోషం. ఈ అభిమానం అనేటటువంటిదే మన చేత చాలా తప్పులు చేయిస్తూ ఉంటుంది. భగవత్ సన్నిధానానికి వెళతాము, కానీ అభిమానం, నలుగురు చూస్తున్నారు, మనం చేతులెత్తి నమస్కారం చేయటానికి అభిమానపడతాం, ఏదో అలా అనుకుని వెళ్ళిపోతాం. కాబట్టి ఈ అభిమానము అనేటటువంటిది కూడా ఒక క్లేశముగా చెప్పబడ్డది. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభిమానం, ఈ ఐదు క్లేశముల నుంచి బయటపడితే తప్పితే మనం ఈ భవబంధాల్లో చిక్కుకోకుండా ఉండం. అట్లాగే పుట్టటము, పెరగటము మొదలైనటువంటి షడ్విధ వికారాల నుంచి బయటపడితే తప్పితే మనం ఈ భవబంధాల నుంచి బయటపడలేం. కాబట్టి తులసీదాసు చెప్పాడు, ఈ చాలీసా వల్ల హరహు కలేశ వికార, నేను ఈ క్లేశముల నుంచి, వికారముల నుంచి బయటపడతాను, స్వామి నన్ను బయటపడేస్తాడు అని చెప్పి చెప్పాడు. అక్కడి నుంచి మనం చౌపాయిలలోకి వస్తామండి. 40 చౌపాయిలు తులసీదాస్ చెప్పాడు. మొట్టమొదటిది, జయ హనుమాన జ్ఞానగుణసాగర, జయ కపీశ తిహులోక ఉజాగర. జయ హనుమాన జ్ఞానగుణసాగర. హనుమాన, హే హనుమాన్, జయ, జయించుము. జయి కాదండి, జయ అనేది సంస్కృత పదం. జయ జయతా జయతం జయత అని చెప్పి మధ్యమ పురుషులో జయ అని ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా మనం ప్రయోగించేది జై శ్రీరామ్, జై హనుమాన్ కాదు, జయ శ్రీరామ్, జయ హనుమాన్. హే హనుమాన్, త్వం జయ, నీవు జయించుము అని చెప్పి జయ అనేటటువంటిదే చెప్పాలి. మామూలుగా హిందీలోకి వచ్చేటప్పటికి అది హలంత భాష కాబట్టి జై అవుతుంది. హిందీ హలంత భాష, జయ అనే శబ్దంగా ఉండదు, జై అని అవుతుంది. కాబట్టి దాన్ని మనం తెలుగులో వాడేటప్పుడు జై అని ఏత్వం ఐత్వం ఇస్తాం, కానీ అసలు జయ అనేటటువంటిది శబ్దం. జయ హనుమాన జ్ఞానగుణసాగరా, ఓ హనుమంతుడా, అని సంబోధించాడు. నువ్వు హనుమంతుడివి, ఎలా హనుమంతుడయ్యాడాయన? హనుశబ్దానికి రెండు రకాల అర్థాలు చెప్పబడ్డాయి. హనుశబ్దో జ్ఞానవాచీచ హనుమానితి శబ్దత అని చెప్పి హను అనేటటువంటి శబ్దానికి జ్ఞానము అనేటటువంటి అర్థం చెప్పుకున్నాం, మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి అర్థం. రెండవది హను అంటే దవడ అండి. ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడు. పుట్టిన ఐదవ రోజే ఆయనకి ఆకలి, సూర్యుణ్ణి ఫలము అనేటటువంటి ఉదయభానుణ్ణి ఫలభ్రాంతితో అమాంతం ఆయన్ని పట్టుకోబోయాడు. అవాళ రాహు గ్రహణం జరగవలసి ఉన్నది. ఈ బాలుడు వెళ్ళి పట్టుకుంటుంటే రాహు అక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్ళి ఇంద్రుడితో చెప్పాడు, అయ్యా నువ్వన్నీ సక్రమంగా జరపవలసినటువంటి వాడివి, నేను ఇవాళ భానుణ్ణి సూర్యభగవాన్ని పట్టుకోవలసి ఉంటే ఎవడో ఒక వానర బాలుడు పట్టుకుంటున్నాడు అని చెప్పేటప్పటికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి ఈ హనుమంతుని చర్య నుంచి తప్పించడం కోసమని వజ్రాయుధాన్ని ప్రయోగించాడండి. అలా వజ్రాయుధము ప్రయోగించినటువంటి వజ్రాయుధాన్ని ఆయన మొట్టమొదట లెక్క చేయలేదు. ఆయన ఒక వెంట్రుకతో నెట్టేశాడు, ఆయనకి వజ్రాయుధం లెక్క కాదు. ఎందువల్లంటే ఆయనదే వజ్ర దేహం. బ్రహ్మదేవుడు వచ్చి చజసూర్యం అని చెప్పి అన్నాడు, సత్క్రియాన ప్రవర్తంతే చజసూర్యం. హే హనుమాన్, హే ఆంజనేయ, గ్రహణ సమయంలో జరపవలసినటువంటి సత్క్రియలన్నీ కూడా భంగపడుతున్నాయి కాబట్టి సూర్యుణ్ణి నువ్వు వదిలిపెట్టవలసింది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందువల్ల ఆంజనేయుడు ఆ సూర్యగ్రహణాన్ని నుంచి తప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆయన ఏమరపాటుగా ఉన్నాడో అప్పుడు ఇంద్రుడు మళ్ళీ వజ్రాయుధంతో కొట్టాడండి. ఇది మనకి వేద మంత్రాల్లో కూడా ఉంటుంది. మమచ్చన తే మఘవన్ వ్యంసో నివిద్ధ అపహను జఘాన, అపహను జఘాన, హనువుని వజ్రాయుధంతో కొట్టినట్టుగా మనకి వేద రామాయణంలో కూడా. వేద మంత్రాలతో మొత్తం రామాయణం అంతా కూడా వివరించబడ్డదండి, దానిలో కూడా మనకు కనపడుతుంది. అప్పుడు ఆ సందర్భంలో ఆ వజ్రాయుధము హనువుకి తాకినటువంటి సందర్భంలో వజ్రాయుధము యొక్క తాకిడికి కూడా నిలబడేటువంటి హనువు కాబట్టి ఆయన్ని హనుమంతుడు అని చెప్పి దేవేంద్రుడు ప్రశంసించాడు. మత్ కరోత్సృష్ట వజ్రేణ హనురస్య యథా హత, నా చేతి నుంచి విడిచిపెట్టబడినటువంటి వజ్రాయుధము చేత ఇతని హనువు కొట్టబడ్డది కాబట్టి నామ్నావై కపిశార్దూల భవితా హనుమానితి. ఓ కపిశ్రేష్ఠ, ఈ కారణంగా నువ్వు హనుమాన్ అని చెప్పి చెప్పబడతావు అని. అక్కడి నుంచి హనుమంతుడు అనేటటువంటి పేరు వచ్చింది. అంతక్రితం ఆయన కేవలం ఆంజనేయుడు మాత్రమే, ఆంజనాదేవి యొక్క కుమారుడు ఆంజనేయుడు అని మాత్రమే. అక్కడి నుంచి మాత్రమే మనం హనుమంతుడు అని చెప్పనాలి. కాబట్టి ఇంద్రుడు వదిలిన వజ్రాయుధం కారణంగా వచ్చినటువంటి పేరు ఒక రకమైతే, మరో రకంగా జ్ఞానవంతుడు కాబట్టి హనుమంతుడు అని చెప్పి ఆయన కీర్తి వచ్చింది అని చెప్పి కూడా మనకు కనపడుతుంది. ఆ సమయంలో ఆయనకి అనేక రకాల వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు చెప్పాడు, అమిత్రాణాం భయంకరో, హే హనుమాన్ నీవు అమిత్రాణాం భయంకర, అమిత్రాణం అంటే శత్రువులకి భయంకరుడివి, మిత్రాణం అభయంకర, మిత్రులైనటువంటి వాళ్ళకి అభయాన్ని ఇచ్చేటటువంటి వాడివి, అజయో భవిత పుత్రస్తవ మారుత మారుతి, అజయుడుగా ఉంటావు. ఓ మారుత, ఇది ఎవరితో అన్నది? వాయుదేవుడితో అన్నాడు. వాయుదేవుని తృప్తిపరచడం కోసమని ఈ మారుతి ఉన్నాడే, నీ కుమారుడైనటువంటి మారుతి అజయుడై ఉంటాడు, కామరూప కామచారి కామరూపుడుగా ఉంటాడు, ఏ రూపం కావాలిస్తే ఆ రూపం పొందగలుగుతాడు. చాలీసాలోనే చెబుతాడు, సూక్ష్మరూపధరి సీయేధి కావా వికట రూపధరి లంక జరావా అని. ఏ రూపం కావాలిస్తే ఆ రూపం పొందటానికి ఆయనకు అవకాశం ఏంటంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం. కామరూప కామచారి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. కామగహ, కోరిన చోటకి చేరగలిగినటువంటి వాడు. ప్లవతాం వరహ, వానరుల్లో శ్రేష్ఠుడుగా ఉంటాడు. భవచ్చవ్యాహత గతి, అతని గమనానికి ఎదురు లేదు. అవ్యాహత గతి ఎదురు లేదన్నమాట, ఎవ్వడూ అతన్ని తిరస్కరించలేడు, ఆపలేడు. కీర్తిమాంశ్చ భవిష్యతి, గొప్ప యశస్సును కూడా పొందుతాడు అని చెప్పి వాయుదేవుడితో చెప్పాడు బ్రహ్మదేవుడు. అలాగే ఆ బ్రహ్మదేవుని వాక్కు ప్రకారమే ఈయన అన్ని రకాల ప్రయోజనాలని కూడా హనుమంతుడు పొందాడు మనకు ఆయన జీవితంలో అన్ని ఘట్టాలలో కూడా కనపడుతుంది. అటువంటి స్వామిని గురించి, ఈ ఘట్టాన్ని, హనుమంతుడైనటువంటి ఘట్టాన్ని గురించి తులసీదాసు వినయ పత్రికలో ఒక చక్కటి రీతిగా వర్ణిస్తాడండి. జాకో బాల బినోద్ సముఘిజయ డరత దివాకర భోరకు, ఆ హనుమంతుని గురించి, ఆయన యొక్క బాలచేష్టని గురించి ఇప్పటికి కూడా సూర్యుడు భయపడుతూనే ఉన్నాడు. అంటే అవ్వాళ్ళ ఆంజనేయ స్వామి చేసినటువంటి చేష్ట ఇప్పటికి కూడా సూర్యభగవాను, ఆయన బాల్య చేష్ట భయకంపితుణ్ణి చేస్తూనే ఉన్నది అన్నాడు. రెండవది, జాకీ చిబుక చోట చూరణకియ రథమద కులిస కఠోరకు, వజ్రాయుధము చేత కొట్టబడినటువంటి హనువు, ఆయన యొక్క దవడ దెబ్బ మాసిపోయింది కానీ ఈ దెబ్బకి వజ్రాయుధం మొక్కబోయింది, ఆ మొక్కబోయిన వజ్రాయుధం మాత్రం బాగుపడలేదు అన్నాడు. ఆ సంఘటనలో ఆనాటి సూర్యభగవానుడు ఇప్పటి కూడా ఆ బాలచేష్టని గురించి భయపడుతూనే ఉన్నాడు అని, వజ్రాయుధం ఇప్పటికి కూడా మొక్కపోలేదు అని చెప్పి అలా చమత్కారంగా తులసీదాసు వినయ పత్రికలో చెబుతాడు. అటువంటి జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జ్ఞానగుణ సాగర జయ, మళ్ళీ జయ అనేటటువంటి క్రియాపదంతో అన్వయం. ఓ హనుమంతుడా, నీవు జ్ఞాన సాగరుడివి, గుణసాగరుడివి. సాగరము అంటే అనంతము, సముద్రము అనంతం కదండి. అంటే నీ జ్ఞానానికి అంతము లేదు, జ్ఞానినా అగ్రగణ్యత కాదు, అనంతము అని చెప్పి చెప్పాడు దాశరథి కరుణాపయోనిధి అన్నాడు రామదాస్ గోపన్న. కరుణాపయోనిధి, శ్రీరామచంద్రమూర్తి యొక్క దయకి అంతు లేదండి, అది సముద్రం లాంటిది. అంతులేని సముద్రం ఎట్లాంటిదో అట్లాంటిది. అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఆయన జ్ఞానమును కూడా అంతులేదు, అద్భుతమైనటువంటి మహాజ్ఞానం అన్నమాట. జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది, లౌకిక జ్ఞానము, అలౌకిక జ్ఞానము. ఈ లౌకిక అలౌకిక జ్ఞానములు రెండూ పరిపూర్ణంగా ఉన్నవాడండి ఆంజనేయ స్వామి. ఆయన యొక్క లౌకిక జ్ఞానం కూడా మనకు అనేక రకాల ప్రకటమవుతుంది. సీతాన్వేషణలో బయటపడిన, బయటకు వచ్చి వాళ్ళు వెతుకుతూ ఉండేటటువంటి సమయంలో వింధ్యపర్వత ప్రాంతానికి వచ్చేటప్పటికీ శిశిరుతు వచ్చింది, అందరికీ కూడా చాలా ఈ ప్రయాస పెరిగిపోయి బడలికలు పడి గొంతెండిపోయి నీళ్లు లేక చాలా బాధపడేటటువంటి పరిస్థితుల్లో వచ్చారు. ఆ పరిస్థితుల్లో ఏమి దిక్కుతోచకుండగా ఉన్నది వీళ్ళందరికీ కూడా. ఆ సమయంలో ఆంజనేయుడు చెప్పాడు ఇంకెవరూ గుర్తించినటువంటి రీతి, జలార్ద్రాహ అవుగో పక్షులు నీళ్ల వల్ల తడిసినటువంటి రెక్కలతో ఉన్నాయి, ఈ గుహలోంచి నీళ్లతో తడిసిన రెక్కలు కలిగి బయటికి వస్తున్నాయి, కాబట్టి దానిలో తప్పకుండా నీళ్లు ఉంటాయి అని చెప్పి ఆయన గ్రహించి వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళాడండి. అది స్వయం ప్రభ యొక్క గుహ, ఆమె యొక్క భవనము, అదంతా కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళందరికి కావలసినటువంటి ఆహార పానీయాలు ఫల జలములన్నీ కూడా సమకూడేటటువంటి పరిస్థితి హనుమంతుడు కల్పించాడు. అక్కడ ఎవరూ వెళ్ళలేరు, ఒకవేళ వెడితే బయటికి రాలేరు. ఆ స్వయం ప్రభ ప్రజ్ఞ అటువంటిది. అటువంటి స్వయం ప్రభని ఆయన తన యొక్క మాటల చేత ఆమె మెప్పు పొంది కావలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా సాధించినటువంటి మహానుభావుడు ఆంజనేయుడు. లౌకిక జ్ఞానంలో కూడా అటువంటి ప్రజ్ఞ గలవాడు. ప్రతి మాటలో కూడా ఆయన యొక్క లౌకిక జ్ఞానం, ప్రతి చేష్టలో కూడా ఆయన యొక్క లౌకిక జ్ఞానం మనకి తెలుస్తుంది. అటువంటి లౌకిక జ్ఞానం, ఇప్పుడు మనకి ఆయన చేష్టలు చూడండి, ధర్మజ్ఞత,
లోకజ్ఞత. లంకిణిని చంపాడు, ఆ లంకిణిని కూల్చాడు. చంపటం కాదు, అది శాప విమోచనం, వెళ్ళిపోయింది. ఇక తనకి ఎదురు లేదు. కానీ ఆయన ఆ అడ్డు తొలగాక ద్వారంలోంచి వెళ్ళలేదండి, అద్వారేణ వెళ్ళాడు, గోడ దూకి వెళ్ళాడు. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే అడ్డం తొలగించుకున్నాక హాయిగా రాజమార్గంలోంచి వెళ్ళకుండా గోడ దూకటం ఏమిటి అనిపిస్తుంది. ఆయన మహాజ్ఞాని. అద్వారేణ రిపోర్గేహం, ద్వారేణ సుహృదో గృహాన్, శాస్త్రం చెబుతోంది శత్రుపుర ప్రవేశం చేసేటప్పుడు అద్వారంగా ప్రవేశించాలి, ద్వారంలోంచి ప్రవేశించకూడదు. అందువల్ల ఆయన అద్వారంగా ప్రవేశించాడు. ఇలా ప్రతి చర్యలో కూడా ఆయన యొక్క జ్ఞానము మనకు ప్రకటమవుతుంది. అలాగే అలౌకిక జ్ఞానంలో కూడా ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానవేత్త అండి. రామరహస్యోపనిషత్తులో సనకసనందనాదులు ఆయన చేరి, ఓ మహానుభావ, వేదశాస్త్రాదులన్నీ కూడా ఏ తత్వాన్ని తెలియజేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు అడిగితే ఆయన చెబుతాడు వాళ్ళకి, రామయేవ పరబ్రహ్మ, రామయేవ పరంతప, రామయేవ పరం సత్యం, శ్రీరామో బ్రహ్మతారకం అని చెప్పి ఆంజనేయుడు ఆ పరతత్వాన్ని గురించి చాలా అద్భుతంగా వాళ్ళకి చెబుతాడు. సనకసనందనాదులకే తత్వాన్ని గురించి చెప్పగలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఒక మాట రాముడు అడిగాడు అయోధ్యకి వెళ్ళాక. రాముడు తన యొక్క ధ్యాసలో ఉన్న సమయంలో ఆంజనేయుడికి వెళ్ళేటప్పటికి, ఎవరు నువ్వు అని అడిగాడు ఆంజనేయుడిని. అడిగేటప్పటికి ఆంజనేయుడు చెప్పాడు, దేహబుద్ధ్యాతు దాసోహం, జీవబుద్ధ్యా త్వదంశక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఇది ఆయన చెప్పింది. అయ్యా, ఎవరు నువ్వు అని అడుగుతున్నారు. దేహబుద్ధ్యాతు దాసోహం, దేహబుద్ధితో ఆలోచిస్తే మీకు నేను దాసుణ్ణి, మీరు శ్రీరామచంద్ర ప్రభువులు, నేను దాసుణ్ణి హనుమంతుణ్ణి. జీవబుద్ధ్యా త్వదంశక, జీవబుద్ధితో ఆలోచిస్తే నీవు పరమాత్మవి, నేను జీవాత్మని, నీలో ఒక అంశని తీసుకుని ఉన్నటువంటి వాణ్ణి, నీ అంశని. జీవబుద్ధ్యా త్వదంశక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఆత్మబుద్ధితో చూస్తే నీవే నేను. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటటువంటి మహావాక్యాలు చెప్పేదేమిటి, ఆ పరమాత్మ మనము కూడా ఒకటే. మనకి ఈ అజ్ఞాన ఆవరణ తొలగిపోతే నేనే బ్రహ్మమురా అన్నాడు బ్రహ్మంగారు. ఎందువల్ల, అది నిజం. ఆ నిజాన్ని అజ్ఞాన ఆవరణ వల్ల మనం గ్రహించలేము. ఊరికినే మాటకంటే అనొచ్చు మనం, కానీ బుద్ధికి, మనస్సుకి పరిపూర్ణంగా దాన్ని పట్టించగలగాలి. ఆంజనేయ స్వామి అలా చెప్పగలడు కాబట్టి చెప్పాడు, ఆత్మబుద్ధ్యాత్వమే వాహం అని చెప్పి. ఈ విధంగా, అలాగే ముక్తికోపనిషత్తు అని చెప్పి ఉపనిషత్తులో అనేక వేదాంత విషయాలు హనుమంతుడు చెబుతాడండి. అందువల్ల ఆయన జ్ఞానినా అగ్రగణ్యుడు. జ్ఞానగుణసాగర, జయ హనుమాన జ్ఞానగుణసాగర, నువ్వు జ్ఞానసాగరుడివి, జ్ఞానంలో మహాసముద్రం లాంటి వాడివి. అట్లాగే గుణసాగరుడు కూడా ఆయన, సకల సద్గుణ గరిష్ఠుడు అండి ఆంజనేయుడు. ఎన్ని గుణాలు, మంచి గుణాలు ఉన్నాయో అవన్నీ ఆయనలో ఉన్నాయి. ఏలియస్ వర్మని ఆయన ఒక గొప్ప విమర్శకుడు. ఆయన చెబుతాడు, ఏ వంక పెట్టడానికి వీల్లేనటువంటి అద్భుత గుణ సంపద గలవాడు ఆంజనేయుడు అని చెప్పి చెబుతాడు. ఉండే గుణాలలో కూడా వంక పెట్టడానికి ఆస్కారాలు ఉంటాయి. కృష్ణుడికి వంకలు పెడుతూ ఉంటారు, రాముడికి వంకలు పెడుతూ ఉంటారు, కానీ హనుమంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి వంకలు పెట్టడానికి లేవండి. రాముడిని గురించి ఏదో సీతా పరిత్యాగం చేశాడనో ఇంకో దాన్నో అంటూ ఉంటారు, అర్థం చేసుకుని అర్థం చేసుకోకో. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికీ 16,000 మంది గోపికలు ఏంటంటే రాసలీలు ఏంటండి, ఇట్లా కృష్ణుడికి వంకలు పెడుతూ ఉంటారు. అవన్నీ గుణాలే వాళ్ళవి, అవి దోషాలు కాదు. గుణాలైనా కూడా వంక పెట్టడానికి వీలైన స్థితిని కల్పిస్తున్నాయి ఆ గుణాలు. కానీ హనుమంతుని గుణాలు వంక పెట్టడానికి కూడా వీల్లేని గుణాలు అని చెప్పి చెప్పాడు ఆయన. నిజంగానే ఆంజనేయ స్వామికి ఏమని వంక పెడతామండి? అలాంటి సద్గుణ గరిష్ఠుడు, అతి లక్షణ సంపన్నం బతి మాధుర్య గుణ భూషణాంచితం మతియొప్పగా నీవ నేర్తు మాట్లాడంగన్ అంటుంది సీతాదేవి. అతి లక్షణ సంపన్నం, సమస్త సల్లక్షణాలతో కూడినటువంటి వాడివి నాయన నువ్వు, సమస్త సద్గుణాలతో కూడినటువంటి వాడివి అని చెప్పి సాక్షాత్తు సీతామాత ఆయన్ని ప్రశంసిస్తుంది. అట్లా మనకి ఆ హనుమంతుని యొక్క గుణం, గుణగణం, జయ హనుమాన జ్ఞాన గుణసాగర, అటువంటి సద్గుణ గరిష్ఠుడు కాబట్టే ఆయన అంత విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నాడండి. గుణా పూజాస్థానం నచ లింగం నచ వయః అన్నారు. పూజాస్థానం ఏమిటి, పూజింపబడేటటువంటి అర్హత ఏమిటి అంటే వాళ్ళ యొక్క లింగము పుల్లింగమా స్త్రీలింగమా దీన్ని బట్టి పూజార్హత రాదు, వాళ్ళ వయస్సును బట్టి పూజార్హత రాదు. దేన్ని బట్టి వస్తుంది అంటే గుణా పూజాస్థానం, ఏది కాదు, కులము కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. రావణాసురుడు బ్రాహ్మణుడే, రావణుడు బ్రాహ్మణుడే. బ్రాహ్మణులైనా పూజిస్తారండి రావణాసురుణ్ణి? పూజించరు. ఎందువల్ల? గుణాలు లేవు. శ్రీరామచంద్రుడు, కృష్ణుడు వాళ్ళు బ్రాహ్మణులా కాదు, కానీ అటువంటి వాళ్ళని నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణోత్తములు కూడా పూజిస్తారు. కాబట్టి పూజాస్థానం ఏమిటి అంటే గుణములు, గుణా పూజాస్థానం. అటువంటి సర్వ సద్గుణ గరిష్ఠుడు హనుమంతుడు అని చెప్పి చెప్పబడ్డాడు. అటువంటి ఆంజనేయుని యొక్క ఉపాసన వల్ల, ఆయన్ని ధ్యానించటం వల్ల, ఆయనకు సంబంధించినటువంటి చాలీసా చేయటం వల్ల మనము కూడా అవి పొందుతాము అని చెప్పి చాలీసా కర్త అయినటువంటి తులసీదాసు యొక్క అభిప్రాయం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ. ఓ కపీశ జయ, కపీశుడు అంటే వానరులలో శ్రేష్ఠుడని. ఆయన గుణా పూజాస్థానం అన్నట్లుగానే విశేషంగా పూజలు అందుకునేవాడు ఆంజనేయుడు అండి. ఆంజనేయుడు అంత పూజలు అందుకునేవాళ్ళు ఎవరూ లేరు. శ్రీరామచంద్రుడు కూడా, ఆయనకి దైవమైన శ్రీరామచంద్రుడు కూడా ఆంజనేయుడు అంత పూజలు జరగవండి. ఎందువల్ల? ప్రతి రామాలయంలో ఆంజనేయుడు ఉండి తీరుతాడు, కానీ ప్రతి ఆంజనేయంలో ఆంజనేయాలయంలో రాముడు ఉండాలనే లేదు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాయి, శివాలయాల్లో ఉంటాయి, అమ్మవారి గుళ్ళల్లో ఉంటాయి, అట్లా ప్రతి చోట ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాయి. ప్రతి దేవుడు మిగతా చోట్ల ఉండరు, కానీ ఆంజనేయుడు మాత్రం ప్రతి చోట ఉంటాడు. అందువల్ల విశేషంగా పూజలు అందుకునేటటువంటి స్థితి ఆంజనేయునికే ఉన్నది. ఎందువల్ల? పూజాస్థానం ఏమిటి, గుణా పూజాస్థానం. అటువంటి సద్గుణ గరిష్ఠుడు కాబట్టే ఆంజనేయుడు అటువంటి పూజలను అందుకుంటున్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. జయ కపీశ, ఓ కపీశుడా నీకు జయము. కపి అంటే వానరు. వానర శ్రేష్ఠుడు అన్నారు ఆంజనేయుని. నిజంగా ఈయన మంత్రి, ఈయనకి రాజెవరు? సుగ్రీవుడు. యువరాజెవరు? అంగదుడు. వాళ్ళు శ్రేష్ఠులు కావాలి కదా నిజంగా ఈయనకంటే, కానీ వాళ్ళకంటే కూడా కపీశత్వం ఈయనకే వచ్చిందండి. ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ద్వారపాలకులు ఉంటారే, వాళ్ళు సుగ్రీవాంగదులేనండి. వాళ్ళు అంత రాజైనా యువరాజైనా కూడా ఈయన స్థాయికి వెళ్ళేటప్పటికి, దైవత్వానికి వెళ్ళేటప్పటికి వాళ్ళల్లో దైవశక్తులు లేవు. ఆంజనేయ స్వామికి దేవాలయాలు ఉన్నాయా, సుగ్రీవుడికి దేవాలయాలు ఉన్నాయండి, అంగదుడికి దేవాలయాలు ఉన్నాయా? ఎక్కడో ఎక్కడన్నా ఆ వానరులకి పరివారానికి ఏర్పాటు చేస్తే ఉంటే ఉండొచ్చు, అంతే తప్పితే సహజంగా ఉండవు. కాబట్టి వాళ్ళు కూడా ఆంజనేయుని యొక్క విరాట్ స్వరూపంలో వాళ్ళు అంగదేవతలు అయిపోతారు. ఆంజనేయ స్వామి ప్రధానమూర్తి అవుతాడు, వీళ్ళు ద్వారపాలకులుగా అంగదేవతలుగానే ఉండిపోతారు. అందువల్ల కపీశత్వము ఈయనకే ఉన్నది. వానర శ్రేష్ఠత్వము ఎంత గొప్పగా ఉన్నా రాముడు ఏ అవసరం వచ్చినా ఆంజనేయుని పిలుస్తాడు, ఆంజనేయుని ద్వారానే మిగతా వాళ్ళందరూ వస్తారు. ఆంజనేయునికి వాళ్ళు బుద్ధి చెప్పింది ఎక్కడా కనపడదండి, వాళ్ళకి ఆంజనేయుడే బుద్ధి చెప్పాడు. శ్రీరామునితో మైత్రి కుదిరాక వాళ్ళని సంహరించాడు రాముడు, పట్టాభిషిప్తుడయ్యాడు సుగ్రీవుడు. పట్టాభిషిప్తుడయి ఆ రుమ తార మామూలుగా అయితే భ్రాతృజాయ మాతృ సమ, సోదరుని యొక్క భార్య తల్లితో సమానం. వానర న్యాయం వేరు, వానరుల యొక్క విధానం వేరు. వాళ్ళల్లో సోదరుడు చనిపోతే సోదరుని యొక్క భార్య అతనికి భార్య అవుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వేచనతో చూడవలసిన అవసరం ఉన్నది. మనం యథార్థం తెలుసుకోవాలి అంటే సరే ఇప్పుడు మనకు విషయం అది కాదు. అక్కడ అలా సుగ్రీవుడు మైకం కమ్మి సుఖలాలసుడై ఉంటే ఆ సుగ్రీవుడికి జ్ఞానోదయం కలిగేటట్టుగా హనుమంతుడు చెబుతాడు, నువ్వు ఉపేక్ష వహిస్తున్నావు, ఇది నీకు శ్రేయస్కరం కాదు. శ్రీరామచంద్రుడు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరించాడు, నువ్వు మాట ఇచ్చిన ప్రకారము వెంటనే వానరుల్ని పంపి సీతని సీతాన్వేషణ జరిపించు అని చెప్పి ఆ మైకం దిగేటట్లుగా సుగ్రీవుడికి బుద్ధి చెబుతాడు ఆంజనేయుడు. అలాగే అంగదుడు ఒక దశలో వెతికి వెతికి వేసారి ఆయన నిస్పృహ చెంది ఆత్మత్యాగం చేసుకోవటం మంచిది అనే నిర్ణయానికి వస్తాడు. ప్రాయోపవేశం చేయాలి అని అనుకుంటాడు. ప్రాయోపవేశం ద్వారా మామూలుగా మరణాన్ని ఆహ్వానించడం ప్రాయోపవేశంలో, మహనీయులైనటువంటి వాళ్ళు మరణ సమయంలో ప్రాయోపవేశం చేస్తారండి. మహానుభావులు రాఘవనారాయణ శాస్త్రి గారు వారు మరణానికి ముందు ప్రాయోపవేశం చేశారు. దర్భలు పరుచుకుని ఆ దర్భల మీద శయనించి నిరాహారులై అలా ప్రాణోత్క్రమణ సమయం కోసమని ఎదురు చూడటం, ఆ సమయంలో తెలిసిన వాళ్ళు వెళ్ళి దర్శించుకుని రావటం, నిజంగా అలాంటి అలా ప్రాయోపవేశం చెయ్యాలి అని అంగదుడు నిర్ణయించుకున్నాడు. ఈయన ప్రాయోపవేశం చేస్తే మిగతా వానరులు కూడా ప్రాయోపవేశానికి కూర్చుంటారు, యువరాజు కాబట్టి. రామకార్యం ఏమవుతుంది, సీతాన్వేషణ ఏమైపోతుంది, కాబట్టి అంగదుణ్ణి ఈ ప్రయత్నం నుంచి తప్పించటం కోసమని ఆంజనేయ స్వామి అనేక రకాల అంగదుడికి బుద్ధులు చెబుతాడు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు, నీ తోటి వాళ్ళంతా కూడా నీ మాట వింటారు అని అనుకోవటం పొరపాటు అని చెప్పి విభజించి పాలించినట్లుగా అంగదుణ్ణి నిర్వీర్యుణ్ణి చేస్తాడు. అలా కపీసులు వాళ్ళు కాదు, హనుమంతుడే కపీసుడు అని చెప్పి మనకి చరిత్ర చెబుతుంది. మామూలుగా రాజు కావచ్చు యువరాజు కావచ్చు, కానీ హనుమంతుడే కపీసుడు. జయ కపీశ. ఈ కపీశ అనేటటువంటి శబ్దానికి మరో అర్థం కూడా ఉన్నదండి. ఏమిటంటే కపి ఈశ, కపులలో ఈశుడు ఆయన. కపి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆంజనేయ స్వామి. ఈశ్వరాంశ సంభూతుడు కదండి, రుద్రవీర సముద్భవుడు. కాబట్టి జయ కపీశ అంటే ఓ కపి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడా అని చెప్పి ఆయన పరమేశ్వరుని యొక్క అంశ ఏకాదశ రుద్రావతారం. ఒక దశలో రావణుడే అనుకుంటాడు నిశ్చయానికి వస్తాడు, యజ్జదయం రుద్రో మారుతి. నిజంగా ఈ మారుతి కనుక రుద్రుడు అయి ఉంటే తర్హి కిమితి రుద్రభక్తస్య మే నగరీ దహతి. లంకాదహనం చేశాక రావణుడు అనుకుంటాడు ఇతడు నిజంగా ఈశ్వరాంశ సంభూతుడే అయితే ఈశ్వరుడు నా నగరాన్ని ఎందుకు దగ్ధం చేస్తాడు, నేను శివభక్తుడైనప్పుడు అని ప్రశ్నించుకుని ఆహాహా జ్ఞాతం, ఆ అర్థమైంది అని తన యొక్క హవన కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకుంటాడు రావణాసురుడు. రావణాసురుడు హోమం చేశాడు, ఆ హోమంలో పరమేశ్వర అనుగ్రహాన్ని సంపాదించడం కోసమని తన శిరస్సులని ఖండించి హోమం చేస్తాడండి. శిశుపాల వధ అని చెప్పి ఆ శిశుపాల వధలో మాఘ కవి చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. రావణాసురుని గురించి చెబుతూ నారదుడు కృష్ణుడితో అంటాడు, ఓ కృష్ణ, రావణాసురుడు తన శిరస్సులని హోమం చేసేశాడు, అలా 9 శిరస్సులని ఖండించాడు, 10వ శిరస్సు ఖండించబోతూ ఉండగా శివుడు సాక్షాత్కరిస్తే ఎవడురా నా యజ్ఞానికి అడ్డం వచ్చాడు అని అన్నట్టుగా చూశాడు శివుడికి, శివుడికేసి. అంటే ఏమిటంటే శివ సాక్షాత్కారము కంటే కూడా తన యజ్ఞ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగటంలో అంతటి నిష్ఠ రావణాసురుడు కలిగి ఉన్నాడు అని చెప్పి ఆ రావణాసురుని గురించి రావణాసురుడి దౌశ్యాలు చెబుతూ ఆ రావణాసురుని యొక్క ఈ యజ్ఞ కార్యక్రమాన్ని గురించి చెబుతాడు. అది గుర్తు చేసుకుంటాడు రావణాసురుడు, ఓహో నేను ఆనాడు నా 10 శిరస్సులని ఖండించి హోమం చేశాను, కానీ 10 రుద్రులకి నేను సమర్పించాను నా 10 శిరస్సులు. 11వ రుద్రుడు ఏకాదశి రుద్రులు కదండి, శివుడు 11 ఏకాదశి రుద్రులు కదా, ఆ 11వ రుద్రావతారము ఏకాదశ అవతారము రుద్రుడు నా చేత వంచితుడయ్యాడు కాబట్టి ఆ రుద్ర రూపంలో వచ్చి ఉంటాడు అని చెప్పి సమాధాన పడతాడు రాముడు. రాముడు సమాధానం చెప్పుకుంటాడు, ఇతడు నిజంగా రుద్రరూపుడే అయ్యేటట్లయితే శివభక్తుడైనటువంటి నా ఇల్లెందుకు నా లంకలు ఎందుకు తగలెడతాడు అని అనుకుని, ఓహో ఆయన యొక్క 11వ రూపం అయి ఉంటుంది అని సమాధాన పడతాడు. అజైక రుద్రావతారం అంటారు, అజైక పాదుడు, అజైక పాద రుద్రావతారం, 11వ రుద్ర రూపము అజైక పాదుడు. ఆ అజైక పాద రుద్రావతారమే హనుమంతుడు అండి. అలాగే శిలాద మహర్షి తపస్సు చేస్తాడు, ఆ తపస్సు చేసినటువంటి శిలాద మహర్షికి శివుడు సాక్షాత్కరించి ఆయనకి నందిగా పుడతాను అని చెప్పి చెప్పాడు. నువ్వే జన్మించాలి అని అడిగాడు, ఏమిటి నీ కోరిక అంటే నువ్వే నాకు పుట్టాలన్నాడు. అంటే అప్పుడు చెబుతాడు, శిలాద తనయో నంది శివస్యానుచర ప్రియ యాచై ఏకాదశో రుద్రో హనుమాన్ సమహర్షి. ఆ శిలాద మహర్షి యొక్క కుమారుడే నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడే ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు అని చెప్పి చెప్పబడ్డాడు. ఎందుకు ఈ రెంటి సందర్భం చెప్పుకోవటము అంటే, రావణాసురుడు ఆంజనేయుణ్ణి చూడంగానే, మొట్టమొదట ఆంజనేయుణ్ణి చూడంగానే కిమేష భగవాన్ నంది ఏన సెప్తోస్మి, ఏమిటి ఇతడు ఏమన్నా నందీశ్వరుడా, ఏమిటి నన్ను శపించినటువంటి నందీశ్వరుడా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అంటే హనుమంతుడిలో ఆ నందీశ్వరుని భావన చేయగలిగాడు రావణాసురుడు. అఖండ శివారాధన తత్పరుడు కాబట్టి ఆయనకు ఆ భావన వచ్చింది, అది యథార్థము కూడా. నందీశ్వరుడు శాపం పెట్టాడు రావణాసురుడికి, కైలాసం వెళ్ళాడు రావణాసురుడు, ఏకాంతంలో ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు. అటువంటి సమయంలో లోపలికి వెళ్ళబోతే నందీశ్వరుడు అడ్డం పడ్డాడు, వెళ్ళడానికి వీల్లేదన్నాడు. వెంటనే రావణాసురుడు నిందించాడు నందీశ్వరుని, చీ కోతి మొహంవాడ అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు శాపం పెట్టాడు, నన్ను కోతి మొహంవాడ అని చెప్పి శపించే నిందించావు, అటువంటి కోతుల వల్లనే నీకు వినాశం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పాడు. అది గుర్తుకొచ్చింది రావణాసురుడికి, కిమేష భగవాన్ నంది, అవాళ నన్ను శపించినటువంటి నందీశ్వరుడే ఇతడా అని చెప్పి భావన చేశాడు రావణాసురుడు. ఆ విధంగా ఈయన రుద్రావతారం హనుమన్ నాటకంలో, హనుమన్ నాటకం అంటే హనుమంతుడే వ్రాశాడు, దానిలో కిష్కింధాద్రౌ రౌద్ర రుద్రావతారం దృష్ట్వా రామో మారుతిం వాచమూచే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. ఆయన కిష్కింధాద్రౌ రుద్రావతారం అని చెప్పి అంతకంటే ప్రమాణం మనకు అక్కర్లేదు. స్వయంగా ఆయనే ఆ నాటకంలో చెప్పుకున్నటువంటిది. ఆనందరామాయణంలో కూడా రుద్రావతార సంజ్ఞే వాయుపుత్ర ప్రతాపవాన్, ఆయన ప్రతాపవంతుడైనటువంటి వాయుపుత్రుడు రుద్రావతారుడే. ఈ విధంగా మనకి ఆంజనేయ స్వామి రుద్రావతారత్వం మనకి అర్థమవుతుంది. అసలు ఒక మాట, పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉన్నారు, ధ్యానంలో ఉన్నాడు పరమశివుడు. ఒక్క మాటగా ధ్యానం నుంచి బయటకు వచ్చాట. బయటికి రాగానే పార్వతీదేవి అడిగింది, నాథా ఏమిటి ఒక్క మాటగా మీరు ధ్యానం నుంచి ఇలా బయటకు వచ్చారు అనేటప్పటికీ, పార్వతి నేనిప్పుడు భూలోకంలో అవతరించబోతున్నాను, వానరుడిగా అవతరించబోతున్నాను, రావణాదుల్ని అంతం చేయటం కోసమని, రాక్షసుల్ని అంతం చేయటం కోసమని నేను భూలోకంలో అవతరించబోతున్నాను అన్నాడు. అంటే పార్వతి అన్నది, నాథా రావణాసురుడు మీకు భక్తుడు కదా, మరి మీరు ఎలా ఎందుకు చేస్తారు అని అంటే, దానికి శివుడు కారణం చెబుతాడు తన ఏకాశరుద్రత్వాన్ని గురించి చెప్పటమే కాకుండా, పార్వతి శ్రీమన్నారాయణుడు త్రిపురాసుర సంహార సమయంలో నాకు నారాయణాస్త్రంగా ఉండి సహకారం చేశాడు త్రిపురాసురుని సంహరించడం కోసమని, ఆయనే అస్త్రంగా వచ్చి నాకు సహకరించాడు కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవటం కోసమని, ఇప్పుడు రావణ సంహారం చేయబోయేటటువంటి ఆయనకి నేను సహకరించబోతున్నాను అని చెప్పి పరమశివుడు చెబుతాడు. అట్లా మనకి అనేక కారణాలుగా ఈయన కపీసుడు, కపి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీస తిహులోక ఉజాగర, తిహులోక ఉజాగర ముల్లోకములందు ప్రకాశమానుడైనటువంటి వాడా అని చెప్పి కూడా వర్ణించాడు. ఆంజనేయ స్వామి ముల్లోకాలని జయించాడు, ముల్లోకాల్లో ప్రకాశించినటువంటి వాడయ్యాడండి. ముల్లోక విజయి ఆయన, త్రిలోక విజయి అని చెప్పి, త్రిలోక విజయి అనేటటువంటి దాన్ని ఒక లౌకికమైనటువంటి పద్ధతిలో కూడా చెబుతూ ఉంటారు. లజ్జామేకాం పరిత్యజ్య త్రిలోక విజయీ భవేత్ అని, ఒక సిగ్గు ఒక్కటి వదిలితే ముల్లోకాలని జయించచ్చు. ఏముంది అలాంటి విజయం కాదు త్రిలోక విజయి అంటే. ఆంజనేయ స్వామి మనకి రామాయణ పరంగా కూడా త్రిలోక విజయిగా కనపడతాడు, రామాయణేతర గ్రంథ పరంగా కూడా మనకి త్రిలోక విజయిగా కనపడతాడు. రెండు రకాలుగా ఆయనకి త్రిలోక విజయత్వం కనపడుతుంది. తిహులోక ఉజాగర అనటానికి అది కారణం. సుందరకాండలో సుందరాదిమ సర్గస్థం హనుమద్ విక్రమాదికం శృత్వా బంధాద్ విముక్త సన్ బ్రహ్మభూయాయ కల్పతి అని చెప్పి చెప్పబడ్డది. సుందరకాండలో మొట్టమొదటి సర్గ, దానిలో ఉన్నటువంటి హనుమంతుని యొక్క విక్రమము, దాన్ని పఠించటం వల్ల, శ్రవణం చేయటం వల్ల ఈ బంధము నుంచి ముక్తి కావచ్చు అని చెప్పి అంత విశేషంగా చెప్పబడ్డది. అందులో మూడు ప్రతిబంధకాలు ఏర్పడతాయండి ఆంజనేయ స్వామికి. మొట్టమొదట మైనాకుడు, రెండవది సురస, మూడవది సింహిక. ఈ మూడు ప్రతిబంధకాల నుంచి ఆయన బయటపడతాడు. మొదటి ప్రతిబంధకము మైనాకుడు పర్వతము, అంటే భూధరము అంటారు పర్వతాన్ని. ఈ మైనాకుడు భూలోకానికి ప్రతీక. రెండవ ప్రతిబంధకము సురస, సురస నాగమాతండి, నాగలోకము అంటే పాతాళం, కాబట్టి సురస పాతాళలోకానికి ప్రతీక. మూడవది సింహిక, సింహిక రాక్షసి, రాక్షసులు కూడా దేవయోనులేనండి. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, రాక్షసులు, దేవతలు వీళ్ళందరూ కూడా దేవయోనులే అంటారు. ఆకాశ సంచారం చేసేటటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకానికి ప్రతీక. అలా భూలోకము, పాతాళలోకము, ఊర్ధ్వలోకాలు, ఈ మూటికి ప్రతీకలైనటువంటి ముగ్గురు నుంచి, మూడు ప్రతిబంధకాల నుంచి తప్పించుకోవటం ద్వారా ఆయన త్రిలోక విజయిగా గుర్తింపబడ్డాడు సుందరకాండలో ఆంజనేయ స్వామి. అది ఒక విధమైనటువంటి త్రిలోక విజయత్వం, తిహులోక ఉజాగర. రెండవది మూడు విధములైనటువంటి లంకలు ఉన్నాయండి లోకంలో. మూడు లంకలు ఉన్నాయి త్రేతాయుగంలోనే జరిగింది. ఒకటి భూలోక లంక, రెండవది పాతాళ లంక, మూడవది ఆకాశ లంక. పాతాళ లంక అధిపతి మైరావణుడు ఒకతలకాయవాడు, భూలోక లంక అధిపతి రావణుడు దశకంఠుడు పది తలకాయల వాడు, ఆకాశ లంకాధిపతి శతకంఠ రావణుడు వాడికి నూరు తలకాయల వాడు. ఈ ముగ్గురిని జయించటంలో కీలక పాత్ర హనుమంతుడిదే. పాతాళ లంకాధిపతి అయినటువంటి మైరావణ్ణి ఆంజనేయ స్వామి స్వయంగా సంహరించాడు. భూలోక లంకాధిపతి అయినటువంటి దశకంఠ రావణుణ్ణి శ్రీరామచంద్ర ప్రభువు చేత సంహరింపజేశాడు. అందులో కూడా కీలక పాత్ర అంతా హనుమంతుడిదే. మూడవది శతకంఠ రావణుణ్ణి, ఆకాశ లంకాధిపతి అయినటువంటి శతకంఠ రావణ్ణి సీతామాత చేత సంహరింపజేశాడు. ఆ విధంగా మూడు లంకల, మూడు లోకాలకు సంబంధించినటువంటి లంకలని జయింపజేసినటువంటి ఆంజనేయ స్వామి తిహులోక ఉజాగర అని చెప్పి తులసీదాస్ చేత కీర్తింపబడ్డాడు. ముల్లోకాలలో ప్రకాశించేటటువంటి వాడా, ముల్లోకాలలో కీర్తి పొందినటువంటి వాడా అని చెప్పి తిహులోక ఉజాగర. అటువంటి ఆయన అన్ని లోకాల్లో కూడా ఆయన పూజింపబడుతున్నాడు. కిం పురుషాణాంతు హనుమాన్ భాగవతంలో చెప్పబడ్డది. కిం పురుషులలో హనుమంతుణ్ణి నేనే అన్నాడు విష్ణుమూర్తి. కాబట్టి కిం పురుష లోకంలో కూడా ఆయన గౌరవింపబడుతున్నాడు, పూజింపబడుతున్నాడు. సర్వత్రా కూడా ఆయన పూజలు ఉంటాయని చెప్పి రాముడు చివరిలో యుద్ధం జరిగిపోయాక ఒక సంఘటన జరిగిందండి. మమ పార్శ్వగత వీరా రాక్షసా పిసితాసనా రాముడు చెప్పాడు. మాంసభక్షణ చేసేటటువంటి రాక్షసులు ఉన్నారే రాక్షసీగణము, వీళ్ళు నన్ను కోరారు. యాచంతే జానకీనాథం నరభోజనమేవచ. వాళ్ళు అడిగారుట, ఓ మహానుభావా, మాకు నర భోజనం ఇష్టం, నరమాంసం ఇష్టం, కాబట్టి మమ్మల్ని నువ్వు జయించావు, మొత్తం కూడా రాక్షసుల్ని జయించాడు ఆయన, మాకు ఇష్టమైనటువంటి ఆ నరమాంసాన్ని తినే అవకాశం కూడా ఉంచవలసినది అని ప్రార్థించారట వాళ్ళు. ప్రార్థిస్తే అప్పుడు రాముడు అన్నాడు ఏమని, ఇది శృత్వా రామచంద్ర అబ్రవీత్ జానకీపతి. ఆ మాట, ఈ రాక్షసుల మాట విని రాముడు చెప్పాడేమని, ఆంజనేయం వినా ఎత్ర తత్ర భక్షంతు మానవాహ. ఓ రాక్షసులారా, ఎక్కడ ఏ ఊళ్ళో ఆంజనేయుడు ఉండడో ఆ ఊళ్ళో, ఆ ఊళ్ళో ఉన్న మనుషుల్ని తినడరా మీరు, వదిలేసే ఛాన్స్ అన్నాడు అని చెప్పినటువంటి వాడై వెంటనే హనుమంతుడితో చెప్పాట, గచ్చ శీఘ్రం. రాముడు చెప్పాడు, గచ్చ శీఘ్రం మహాభాగా కురు రక్షో విదారణం. ఆంజనేయ నువ్వు వెంటనే వెళ్ళు, రాక్షస విదారణం, రాక్షసుల్ని చీల్చి చెండాడు. వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ నువ్వు ఉండి వాళ్ళ వల్ల ప్రమాదం లేకుండా చూడు లోకానికి. రక్ష విశ్వం కపిశ్రేష్ట. ఓ కపిశ్రేష్ట, ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని నువ్వు రక్షించవలసినది. రక్షోగణ విదారణ, రక్షోగణమును విదారణం, విదారణం అంటే చీల్చటం, రాక్షసుల్ని చీల్చి చెండాడగలిగినటువంటి వాడా నువ్వు, వెంటనే బయలుదేరి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అన్నట్లుగానే నా మాట ప్రకారము ఎక్కడ రాక్షస గణము చేరుతుందో అక్కడల్లా నువ్వు ఉండి వాళ్ళని చీల్చి చెండాడం అని చెప్పి పంపించాడు శ్రీరామచంద్రుడు అని చెప్పి. కాబట్టి ప్రతి చోట కూడా ఈ మనకి కిల సంహితలో కనపడుతుంది ఈ సంఘటన. ప్రతి చోట కూడా హనుమంతునికి ఉనికి ఆ విధంగా ఏర్పడదు. బ్రహ్మదేవుడు చెప్పాడు సాక్షాత్తు, ప్రతిగ్రామ నివాసస్య భూయాద్ రక్షో నివారణే. ఓ ఆంజనేయ, రక్షో నివారణే రాక్షసుల బాధ నుంచి తప్పించటం కోసమని ప్రతిగ్రామ నివాసస్య, నీకు ప్రతి గ్రామంలో నివాసం ఏర్పడుతుంది అని అన్నాడు. అందువల్ల ఆంజనేయ స్వామి సర్వత్రా వ్యాపించి ఉన్నాడండి. ఒకచోట కనపడచ్చు, ఒకచోట కనపడకపోవచ్చు, ఒక చోట విగ్రహం రూపంలో ఉండొచ్చు, ఒక చోట మాయా రూపంలో ఉండొచ్చు, మొత్తానికి ప్రతి చోట కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. అందువల్ల ఆయన తిహులోక ఉజాగర, ముల్లోకాలలో కూడా వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడు అని చెప్పి తులసీదాస్ ఆయన్ని కొనియాడాడు. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ అని చెప్పి మళ్ళీ చౌపాయి చెప్పాడు తులసీదాస్. తర్వాత చెప్పింది ఏంటంటే రామదూత అతులిత బలధామ, ఓ రామదూత, రామునికి దూత అండి ఆంజనేయ స్వామి. ఆయన నిజంగా వెళ్ళింది సీతాన్వేషణ కార్యముతో పాటు దౌత్యము కూడా ఉన్నది. ఆంజనేయ స్వామి వెళ్ళినటువంటి పనిలో సుగ్రీవుని తరఫున రావణాసురుడితో చెప్తాడు, నేను సుగ్రీవుని రాయబారిగా వచ్చాను, నీకు కొన్ని మాటలు చెప్పమన్నాడు సుగ్రీవుడు అని చెప్పి అక్కడ రావణాసురుడితో చెబుతాడు. అంటే దౌత్యము కూడా నిర్వహించాడు ఆయన. అందువల్లనే రావణాసురుడు ఇంతమంది నా సేనని అనుచరుల్ని చంపినటువంటి వాడిని, చివరికి నా కుమారుడైనటువంటి అక్షుణ్ణి కూడా చంపినటువంటి వాడిని ఉపేక్షించడానికి వీల్లేదు, వీణ్ణి సంహరించండి రా అన్నాడు రావణాసురుడు. అంటే అప్పుడు విభీషణుడు అన్నాడు, అన్న దూతని చంపకూడదు, రాయబారిని చంపకూడదు అన్నాడు. కాబట్టి విభీషణుడు ఆ మాట అన్నాడంటే ఆంజనేయ స్వామి ఎలా ఏ రూపంలో వెళ్ళాడన్నమాట, దూతగానే వెళ్ళాడు, రాయబారిగానే వెళ్ళాడు. అలా ఆయనలో సమస్తములైనటువంటి దూత లక్షణాలు ఉన్నాయండి. మనకి సందేశ కావ్యాలు అని, వాంగ్మయంలో సందేశ కావ్యాలు అని ఒక శాఖ ఉన్నది. నాటకాలు ఉన్నాయి, ప్రబంధాలు ఉన్నాయి, ఉన్నాయి కదా వచన కావ్యాలున్నాయి అనేక రకాలు. అట్లా వాటిలో సందేశ కావ్యాలు అని చెప్పి మేఘ సందేశము, శశిదూతము, గబ్బిలము, మేఘదూతము, ఇలాంటివి చాలా, సుఖ సందేశము, సుఖదౌత్యము, నైషధంలో అయ్యేటట్లయితే హంసదౌత్యము, ఇలా అనేక దౌత్యాలు, ఇవన్నీ కూడా ఒక శాఖగా వాంగ్మయంలో సందేశ కావ్యాల శాఖగా ఏర్పడ్డది. ఈ సందేశ కావ్యాలన్నిటికీ మూలము ఆంజనేయ స్వామి యొక్క దౌత్యమేనండి. మల్లినాథ సూర్య అని చెప్పి చాలా గొప్ప వ్యాఖ్యాత, ఆయన మేఘ సందేశానికి వ్యాఖ్య వ్రాస్తూ రామస్య సందేశం, హనుమంతునికి సంబంధించినటువంటి రామస్య హనుమత సందేశం మనసి నిధాయ కాళిదాస కవి నా కృతం అని చెప్పి కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశాన్ని గురించి చెబుతూ వ్యాఖ్యానం చేస్తూ రాముని చేత పంపబడినటువంటి హనుమత్ సందేశాన్ని మనసులో పెట్టుకుని ఈయన రచించాడు అని చెప్పి చెబుతాడు. మొట్టమొదటి సందేశము హనుమంతుడిది. అలాగే శశిదూతము అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ గారు, అది సందేశ కావ్యమే. దానిలో కూడా ఆయన ఒక రఘువంశ దేవునకు నొక్క ప్లవంగమ వీరు నింబడిన్ అంటారు. ఒక రఘువంశ దేవునకు నొక్క ప్లవంగమ వీరు నింబడిన్. ఆనాటి రఘువంశ ప్రభువుకి ప్లవంగ వీరుడు హనుమంతునిలాగా, ఆయనకి దూత అయినటువంటి హనుమంతుడిలాగా, సందేశం తీసుకువెళ్ళిన హనుమంతుడిలాగా ఈ శిష్యదౌత్యాన్ని వ్రాస్తున్నాను అని చెప్పి ఆయన చెబుతాడు. అట్లాగే మేఘదూతము అని చెప్పి పుట్టపర్తి నారాయణచార్యులు గారు కూడా రాశారు. ఆయన కూడా హనుమంతుడొక్కనాడు ఆర్ద్రహృదయుడు దూత, మొట్టమొదటి దూత హనుమంతుడు అని చెప్పి చెబుతాడు. అందువల్ల రామదూత అతులిత బలధామ అనేటటువంటి దాంట్లో రాముడు దూతగానే వెళ్ళాడు అనేది, అంటే సీతాన్వేషణలో వెళ్ళాడు కాబట్టి ఆయన దూత ఎట్లా అవుతాడు అని మనం తులసీదాసు యొక్క మాటని మనం అనుకోవటానికి వీల్లేదు. సీతతో ఆంజనేయుడే స్వయంగా చెబుతాడండి తులసీ రామాయణంలో, రామచరిత మానసులో, రామదూతమై మాతు జానకి సత్య శపథ కరుణా విధానకి, అమ్మా నేను సత్యంగా శపథం చేసి చెబుతున్నాను, రామదూత, నేను రామదూతని, రాముని యొక్క దూతగా వచ్చాను అని చెప్పి చెబుతాడు. దూతకి ఎన్ని లక్షణాలు శాస్త్రము చెప్పిందో ఆ లక్షణాలన్నీ పరిపూర్ణంగా ఉన్నవాడు హనుమంతుడండి. ప్రప్రథమ దూత ఆయనే, సర్వశ్రేష్ఠ దూత కూడా ఆయనే. దూతం చైవ ప్రకృవీత సర్వశాస్త్ర విశారదం ఇంగితాకార చేష్టజ్ఞం శుచిం దక్షం కులోద్గతం అనురక్త శుచిర్ దక్ష స్మృతిమాన్ దేశకాల విత్ అని చెప్పి దూతకి ఎలాంటి లక్షణాలు ఉండాలో శాస్త్రం చెప్పింది. దూతం చైవ ప్రకృవీత, దూతగా స్వీకరించాలంటే ఎటువంటి వాణ్ణి? సర్వశాస్త్ర విశారదం. ఆంజనేయ స్వామి సకల శాస్త్ర విశారదుడు. మనం చెప్పుకున్నాం ఆయన యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని గురించి. ఇంగితాకార చేష్టజ్ఞం, ఇంకా ఎలా ఉండాలి? ఇంగితాకార చేష్టజ్ఞం, మనిషి యొక్క ఆకారాన్ని చేష్టలని వాటిని బట్టి గ్రహించగలిగేటటువంటి పరిజ్ఞానం ఉండాలి. సీతాదేవిని ఆ చెట్టు మీద నుంచి అమాంతం దూకల ఆంజనేయుడు సీతను చూశాక అమాంతం దూకి ఉంగరం ఇవ్వబోవటమో మాట్లాడటమో చేయలేదు. ఎందువల్లంటే ఆయన ఇంగితాకార చేష్టజ్ఞుడు. ఆయన చాలా సునిశ్చితంగా ఆలోచించాడు. ఈ పరిస్థితిలో విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతారు, సీత ఉన్నటువంటి ఆ దశలో సాక్షాత్తు రాముడే వచ్చినా చెట్టు దిగి వస్తే రాముణ్ణి కూడా నమ్మేది కాదు సీత అని చెప్పి, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఆమె యొక్క స్థితిగతులని అర్థం చేసుకుని ప్రవర్తించినటువంటి వాడు హనుమంతుడు, ఇంగితాకార చేష్టజ్ఞుడు ఆయన. శుచిర్ దక్షం, శుచిగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి, సమర్థుడుగా ఉండాలి. కులోద్గతం, ఉత్తమ కుల సంజాతుడుగా ఉండాలి. అనురక్త శుచిర్ దక్ష స్మృతిమాన్ దేశకాల విత్, దేశకాలముల యొక్క స్వరూపం తెలిసి ఉండాలి. స్మృతిమాన్, ప్రజ్ఞ మూడు రకాలుగా చెప్పబడ్డదండి. మనం మామూలుగా ప్రజ్ఞను ఒకే మాటతో అనుకుంటూ ఉంటాం. సుమతి, శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనుల నవురాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవుల పుట్ట నుడివేద సుమతి అని సుమతి శతకం మనం అందరూ చదువుకున్నాం. సుమతి అనగానే మంచి బుద్ధి గలవాడా అని అర్థం చెప్పుకుంటాం. కానీ మతి వేరు, బుద్ధి వేరండి. ఇవి రెండు ప్రజ్ఞలో భాగాలు. స్మృతి, మతి, బుద్ధి ఇవి మూడు ప్రజ్ఞలో భాగాలు. ఈ మూడు వేరు వేరు అర్థాలు. స్మృతిర్వ్యతీత విషయ, స్మృతి అంటే అయిపోయిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటం అనేటటువంటిది స్మృతి అని చెప్పి చెప్పబడుతుంది. మతి రాగామి గోచర, మతి అంటే ఏమిటంటే రాబోయేదాన్ని గుర్తించగలిగేటటువంటి శక్తిని మతి అంటారు. బుద్ధి స్తక్కాలికి జ్ఞేయ, ప్రజ్ఞ త్రైకాలికి మత అని చెప్పి. బుద్ధి అంటే ఏమిటంటే తత్కాలికి జ్ఞేయ, అప్పటికప్పుడు ఆ సమయంలో ఏమి ఆచరించాలో తెలుసుకునేటటువంటిది ఉన్నదే అది బుద్ధి అన్నారు. మనమంత బుద్ధిమంతులం, బుద్ధిశక్తి గలవాళ్ళం కాదు. అందువల్లనే పని అయిపోయాక అనుకుంటాం, అప్పుడు ఈ మాట మాట్లాడుంటే బాగుండేది గుర్తు రాలేదు, ఇలా చేస్తుంటే బాగుండేది అంటే అయిపోయాక మనం. బుద్ధిశక్తి గలవాడు ఏ సమయంలో ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో అప్పుడు మాట్లాడగలుగుతాడు. బుద్ధి తత్కాలికి జ్ఞేయాన్ని. కాబట్టి ఆంజనేయ స్వామి దూతగా వచ్చినటువంటి సందర్భంలో స్మృతిమాన్, అయిపోయినవి జ్ఞాపకం తెచ్చుకుని దాన్ని బట్టి ప్రవర్తించగలిగినటువంటి వాడు అయి ఉండాలి అని చెప్పి దూతకి లక్షణాలు చెప్పబడ్డాయి. రాజానో దూత చక్షుషః అని శాస్త్రం. రాజులకి నేత్రములు ఏమిటి అంటే దూతే అన్నారు. అంతే కదండి, వాళ్ళు లోకమంతా చూడలేరు, దూతల ద్వారా అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. శ్రీరామచంద్రుడు కూడా దూతల్ని పిలిపించుకుని అడుగుతూ ఉంటాడు, రాజ్యంలో ఏమి జరిగాయి, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది అదే కదా, సీత విషయంలో వాళ్ళు విన్నటువంటి మాటలు చెప్పారు. రాజులకి వాళ్ళకి దూతలే వాళ్ళ చక్షువులు, నేత్రాలు. ఆ విధంగా ఈయన అద్భుతమైనటువంటి దూతగా చెప్పబడ్డాడు. వేదం కూడా ఇందాక చెప్పానే వేద రామాయణం మొత్తం అంతా కూడా చరిత్ర, వేదమంత్రాలు కూడా పరోక్షంగా చెబుతూ ఉంటాయండి. దానిలో ఆ ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రాల్లోనే ఉంటుంది అగ్నిమీలే పురోహితం అనేటటువంటిది మొదటి మంత్రం. ఆ తర్వాత అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం, అగ్నిం దూతం వృణీమహే అని మంత్రం ఉన్నది. అగ్నిం దూతం వృణీమహే, దూత అయినటువంటి అగ్నిని, అగ్నిస్థానీయుడు అంటే ఎవరంటే హనుమంతుడే. అగ్నిమీలే పురోహితం అనే మొట్టమొదటి మంత్రంలో ఉన్న అగ్నిస్థానీయుడు కూడా హనుమంతుడే. హనుమంతుడు అగ్ని ఎలా అవుతాడు అంటే, మనకి పంచభూతాల యొక్క స్థితి ఆగమనం ఒక క్రమం చెప్పబడ్డది. ఆకాశాద్ వాయు, ఆకాశము నుంచి వాయువు వచ్చింది. వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నిరాపహ, అగ్ని నుంచి జలము వచ్చింది. ఆప పృథివీ, జలము నుంచి భూమి వచ్చింది. పృథివ్యై రసాచ, ఇది క్రమం. కాబట్టి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయోరగ్ని. వాయువు నుంచి వచ్చింది అగ్ని. ఆంజనేయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాయుస్థుడు వాయువు నుంచి వచ్చాడు. కాబట్టి ఈయన అగ్ని సమానుడు, అగ్నిస్థానీయుడు. అందువల్ల అగ్నిం దూతం వృణీమహే, ఈ అగ్నిస్వరూపుడైనటువంటి హనుమంతుడు దూతగా ఆ విష్ణుమూర్తి యొక్క, శ్రీరామచంద్ర ప్రభు యొక్క దూతగా వచ్చాడు అని చెప్పి మనకి తెలుస్తుంది. అటువంటి దూత లక్షణాలు శాస్త్రం ఇంకా చెప్పింది. ఆ లక్షణాలన్నీ ఉన్నాయండి హనుమంతుల్లో. మేధావి, వాక్పటుహు, ప్రాజ్ఞ, పరచిత్తోపలక్షక, ఇతరుల యొక్క మనస్సుని గుర్తించగలిగినటువంటి వాడు. ధీర, యథోక్తవాదీచ, ఏషదూతో విధీయతే. గుణి, భక్తో, సుచిర్ దక్ష, ప్రగల్భో, అవ్యసని, క్షమీ. బ్రాహ్మణ పరం పరమర్మజ్ఞో దూతస్యాత్ ప్రతిభానవాన్. సాకారో నిస్పృహో వాగ్మి, నానాశాస్త్ర విచక్షణ, పరచిత్తావగంతాచ, రాజ్ఞో దూతస్స ఉచ్యతి అని చెప్పి ఇన్ని రకాల శాస్త్రము దూతకి లక్షణాలు చెప్పింది. ఏవైతే విశిష్టమైనటువంటి లక్షణాలు, దూత లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా హనుమంతుల్లో ఉన్నాయండి. నిజమైనటువంటి దూత ఆయన. సందేశహరో దూత, దూత అనేటటువంటిది కేవలం రాయబారం. సందేశహరో దూత, దూత అంటే సందేశహరుడు. ఆంజనేయస్వామి చేసిన పని మరి సీత దగ్గరకు కూడా సందేశమేగా తీసుకువెళ్ళింది. రామ సందేశంతో సీత దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఆ రకంగా కూడా ఆయన దూత అని చెప్పి మనం అంగీకరించవచ్చు. అట్టగా దూయి పరితాపే అనే, దూయి ధాతువుకి పరితాపార్థం ఒకటి ఉన్నది. అలా రావణాసురుడికి పరితాపం కూడా కలిగించినటువంటి వాడే. ఆ విధంగా కూడా దూత శబ్దం ఆయన విషయంలో సార్థకమవుతుంది. అలా అనేక రకాల ఆయన దూత అనేటటువంటి దానికి పూర్తిగా అర్హుడు కాబట్టి రామదూత అతులిత బలధామా అన్నాడు ఆయన. ఓ రామదూత అతులిత బలధామా, ఎంతటి బలము అంటే అతులిత బలం. తుల అంటే త్రాసు, తూచేటటువంటిది. అతులిత బలము అంటే తూచటానికి ఇంత అని చెప్పి చెప్పలేమన్నమాట. ఆయనకు పోలిక లేదు. ఇంత బలం గలవాడు అని చెప్పి చెప్పడానికి ఎవరిని కూడా మనం పోలిక చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆయన్ని అతులిత బలధాముడు అన్నారు. రామాయణంలో, ఉత్తర రామాయణంలో శ్రీరామచంద్రుడే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అంటాడు అగస్త్యుడితో, అతులం బలమే తద్వై వాలినో రావణస్యచ నత్వేతాభ్యాం హనుమతా సమన్ త్యుతి మతిర్మమ. చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు రావణుడు, వాలి కూడా. కానీ వాళ్ళు కూడా ఇతనితో సమానమైనటువంటి వాళ్ళు కారు అని చెప్పి నా అభిప్రాయము అన్నాడు అగస్త్య మహామునితో శ్రీరామచంద్రుడు. శౌర్యం, దాక్ష్యం, బలం, ధైర్యం, ప్రాజ్ఞత, నయ సాధనం, విక్రమశ్చ, ప్రభావశ్చ హనుమతి కృతాలయా. ఓ అగస్త్య మహాముని, హనుమంతునిలో ఇవన్నీ గూడు కట్టుకున్నాయి. కృతాలయా అంటే అవి గృహం నిర్మాణం చేసుకుని అవి నివసించాయన్నమాట. ఏమేమిటవి? శౌర్యము, దాక్ష్యము, దక్షత, సామర్థ్యం, బలం, ధైర్యం, ప్రాజ్ఞత, నయసాధనం, విక్రమశ్చ ప్రభావశ్చ హనుమతి కృతాలయా అని చెప్పి ఎన్ని రకాల సద్గుణాలు ఉండాలో అవన్నీ హనుమంతుల్లో ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు చెప్పాడు. నా కాలస్య, నా శక్రస్య, నా విష్ణోర్ విత్తపశ్చ కర్మాణి తాని శ్రూయంతే యాని యుద్ధే హనుమత, ఏతస్య బాహోర్వీర్యేణ లంకా సీతాచ లక్ష్మణ ప్రాప్తామయా జయశ్చైవ రాజ్యం మిత్రాణి బాంధవా. ఇంకా అంటాడు రాముడు, నా కాలస్య, యముడికి, శకురుడికి, దేవేంద్రుడికి, విష్ణువుకి, విత్తపస్య కుబేరుడికి కూడా సాధ్యం కానటువంటి అద్భుతమైనటువంటి కర్మలు చేశాడు, కార్యక్రమాలు నిర్వహించాడు హనుమంతుడు. వాళ్ళు ఏవైతే చేశారని చెప్పి చెబుతున్నారో అటువంటివి అంతకంటే కూడా గొప్పగా ఈయన నిర్వహించాడు. ఏతస్య బాహోర్వీర్యేణ, ఇతని యొక్క బాహుపరాక్రమం వల్లనే లంకా సీతాచ లక్ష్మణ ప్రాప్తామయా, నేను లంకని జయించగలిగాను, సీతని పొందగలిగాను, నా సోదరుడైనటువంటి లక్ష్మణుడిని బ్రతికించుకోగలిగాను, జయము పొందగలిగాను, రాజ్యం మిత్రాణి బాంధవాహ రాజ్యం పొందగలిగాను, మిత్రాణి స్నేహితుల్ని పొందగలిగాను. సుగ్రీవుడు లాంటి స్నేహితుడు రాముడికి లభించాయంటే ఎవరు, వాళ్ళిద్దరికీ స్నేహం కూర్చినవాడు హనుమంతుడే. బాంధవులు, వానర బాంధవులంతా నాకు సమకూడారు. హనుమాన్ యది మే నశ్యాత్, నిజంగా హనుమంతుడే కనుక లేకపోతే వానరాధిపతే సఖ ప్రవృత్తిమపి కోవేత్తుం జానక్యా శక్తిమాన్ భవేత్. జానకి యొక్క ప్రవృత్తి కూడా ఫలాని చోట ఉన్నది, ఆమె ఇలా ఉన్నది అని చెప్పి తెలుసుకోవటానికి కూడా సమర్థుడెవడున్నాడు ఆయన లేకపోతే. కాబట్టి అటువంటి హనుమంతుని వల్లనే నేను సమస్తము పొందగలిగాను, అంతటి సమస్త శక్తియుతుడు హనుమంతుడు అని చెప్పి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే మనకి రామాయణంలో చెబుతాడు ఆయన యొక్క అతులిత బలధామత్వాన్ని గురించి. భీముడు కూడా ఒక దశలో అంటాడండి, భీమసేన నా పర్యాప్తో మమాసౌ రాక్షసాధమః మయాతు నిహతే తస్మిన్ రావణే లోకకంటకే. సాక్షాత్తు హనుమంతుడే అంటాడు, ఓ భీమసేన నా పర్యాప్తో మమాసౌ రాక్షసాధమః, రావణుడు కూడా నాకు లెక్క కాదు అన్నాడు భీముడితో. ద్వాపర యుగంలో సౌగంధగా కుసుమాహరణ సందర్భంలో భీముడు కలిసినప్పుడు అన్నదమ్ములు అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో భారతంలో వస్తుంది ఈ ఘట్టం. హనుమంతుడు చెప్తాడు, ఓ భీమసేన ఆ రావణుడు కూడా నాకు చాలిన వాడు కాదు, నా పర్యాప్తో మమాసౌ రాక్షసాధమ, ఆ రాక్షసాధముడైనటువంటి రావణాసురుడు నాకు పర్యాప్తుడు కాదు, నాకు చాలినటువంటి వాడు కాదు. మయాతు నిహతే తస్మిన్ రావణే లోకకంటకే, మరెందుకు చంపలేదంటావేమో, నేను కనుక ఆ లోకకంటకుడైనటువంటి రావణుణ్ణి సంహరిస్తే కీర్తి నశ్యే ద్రాఘవస్య, నా శ్రీరామచంద్రునికి కీర్తి రాదు. రావణుణ్ణి నేనే చంపేస్తే నా రామచంద్రు ప్రభు యొక్క కీర్తిని నేను అపహరించిన వాడిని అవుతాను. కీర్తి నశ్యే ద్రాఘవస్య తథయేతద్ ఉపేక్షితం, అందువల్ల నేను ఉపేక్షించాను, రావణుణ్ణి వదిలేశాను అన్నాడు. నిజంగానే ఒక దశలో వీళ్ళకి ప్రత్యక్షంగా రావణుడికి ఇన్నో హనుమంతుడికి బాహాబాహి జరుగుతుందండి. రావణాసురుడు హడలి పారిపోతాడు హనుమంతుని యొక్క ధాటికి తట్టుకోలేక. ఆ రామాయణం ఉత్తరకాండలోనే అగస్త్యుడు కూడా అంటాడు, సత్యమేతత్ర రఘుశ్రేష్ఠ, ఓ శ్రీరామచంద్ర నువ్వు చెప్పింది నిజం, ఆయన అతులిత బలధాముడే. యద్ బ్రవీషి హనుమతి నా బలే విద్యతే తుల్యో నా గతౌ నా మతౌ పరః, బలములో ఆయనకి సాటొచ్చేటటువంటి వాడు లేడు, అట్లాగే నా గతవు నా మతవు అన్నాడు. గతిలోనూ ఆయనకి సాటొచ్చేవాడు లేడు, అంటే ఆయన వేగాన్ని తట్టుకోగలిగినటువంటి వాడు, ఆయన గమనంలో ఆయనకి సాటొచ్చేటటువంటి వాడు లేడు. నా మతవు బుద్ధిశక్తిలో కూడా ఆయనకి సాటి వచ్చేటటువంటి వాడు లేడు అని చెప్పి అగస్త్యుడు కూడా అంగీకరించాడు. ఈ విధంగా అనేక చోట్ల మనకి ఆయన యొక్క బలశక్తులు ప్రకటమవుతాయి. జాంబవంతుడు అంటాడు విభీషణుడితో, అంటాడు ఒక్క హనుమంతుడు బతికి ఉంటే చాలు, మనం అందరం చచ్చిపోయినా బ్రతికినట్లే, ఒక్క హనుమంతుడు లేకపోతే మనం అందరం బతుకున్నా కూడా వ్యర్థమే అని అంటాడు. అటువంటి మహాబలవంతుడు కాబట్టి రామదూత అతులిత బలధామ అని చెప్పి ఆయన ప్రశంసించాడు. అంజనీపుత్ర పవనసుతనామ అని చెప్పి కూడా చౌపాయిలు తులసీదాస్ అన్నాడు. అంజనీపుత్ర పవనసుతనామ, ఆయనకి అంజనీపుత్ర అనేటటువంటిది నామం, పేరు ఆంజనేయుడు. అంజనీ యొక్క కుమారుడు. అంజన అహల్యా ద్రౌపదుల యొక్క, అహల్యా గౌతముల యొక్క కుమార్తె. ఆమె దత్తుగా కుంజరుడు అనేటటువంటి వానరేశ్వరుడికి దత్తుగా వెళ్ళింది. అందువల్ల ఆమె వానరుల్లో వివాహం చేసుకోవటం జరిగింది. అటువంటి ఆమె తపస్సు చేసి ఆంజనేయుడిని కన్నది కాబట్టి అంజన పేరుతోనే ఆయన ఆంజనేయుడు అని చెప్పి చెప్పబడ్డాడు. ఆంజనేయుడు అనేటటువంటి కీర్తి ఆయనకు వచ్చింది. అంజనీపుత్ర అని చెప్పి అంజనీపుత్ర పవనసుతనామ, పవనసుతుడు వాయుదేవుని యొక్క కుమారుడు. ఆ వాయువరం వల్ల పుట్టినటువంటి వాడే కాబట్టి కేసరి నందనుడి కంటే, కేసరి నందనుడుగా కంటే వాయునందనుడుగా ఆయన గొప్ప ఖ్యాతి పొందాడు. వాయుదేవుని యొక్క కుమారుడు, వాయువు యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు. అటువంటి పేర్లు పొందినటువంటి వాడు అని ఒక అర్థం ఉన్నది. కీర్తి పొందినవాడు అంజనీపుత్ర పవనసుత నామ అనేదానికి. రెండవది నామ అనేదానికి మరొక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉన్నదండి. ఏమిటంటే ఆనందరామాయణంలో మనకు కనపడుతుంది, శ్రీరామ విజయం అయ్యాక అందరికీ కూడా బహుమానాలు ఇవ్వబడ్డాయి సభలో. ఆ బహుమానాలు ఇచ్చినటువంటి సందర్భంలో హనుమంతుడికి కూడా బహుమానాలు ఇచ్చారు. శ్రీరామచంద్ర ప్రభువు సమర్పించాడు, మిగతా వానరులలాగానే సమర్పించాక ఆయన యొక్క చాలా విశిష్టమైనటువంటి హారాన్ని ఒకటి తీశాడు, ముత్యాల హారాన్ని. అసాధారణమైనటువంటి ముత్యాల హారం. ముత్యాలలో కూడా అనేక రకాల శ్రేష్టమైనటువంటి ఉంటాయండి. రత్నాలు కానీ ముత్యాలు కానీ అన్నీ ఒకే రకం కాదు, చాలా శ్రేష్టమైనటువంటివి. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి హారం తీసి సీతాదేవికి ఇచ్చి, సీత నీకు వీళ్ళల్లో అత్యంతము ఇష్టుడు ఎవరో అటువంటి వాడికి ఇది బహూకరించవలసింది అని చెప్పి సీతాదేవికి ఇచ్చాడు. ఆ సీతాదేవి దాన్ని హనుమంతునికి ఇచ్చిందండి. హే ఆంజనేయ, ఇంతకంటే నీకంటే నాకు ఆప్తులు ఎవరున్నారు? నిజంగా ఆంజనేయుడు లేకపోతే సీతామాత యొక్క పరిస్థితి ఏమిటండి? కాబట్టి అంత పరమానందంతో ఆమె ఆ హారాన్ని ఇచ్చింది, అంత విలువైనటువంటి ఆ హారాన్ని ఇచ్చింది. ఇస్తే ఆంజనేయ స్వామి ఏం చేశాడు? దానిలో ఉన్నటువంటి ఒక్కొక్క ముత్యం తీయటము, కొరకటము, ఏమిటో చూడటం, పారేయటం, అట్లా ముత్యాలన్నీ కొరకటం మొదలుపెట్టాడు. చాలా కోపం వచ్చింది సీతాదేవికి, రాముడికి కూడా. ఇంత విలువైనటువంటి హారాన్ని ఇలా నాశనం చేస్తున్నాడే అని చెప్పి సీతాదేవి అన్నది, ఆంజనేయ ఇంత విలువైనటువంటి హారం ఇస్తే నువ్వు అలా కొరికి నాశనం చేస్తావేమిటి అని అంటే, అమ్మా శ్రీరామచంద్ర ప్రభువు లేనటువంటి ఏ వస్తువు నాకు అక్కర్లేదు, అందువల్ల దీనిలో నా సీతారాములు తల్లిదండ్రులు ఉన్నారో లేరో చూస్తున్నాను, ఉంటేనే దీన్ని నాకు కావాలి, లేకపోతే అనవసరం అని చెప్పి ఏ ముత్యంలో కూడా వెతకటము, దాంట్లో కనపడకపోవటం, పారేయటం, అట్లా పారేస్తున్నాడు. పారేస్తుంటే అప్పుడు అన్నది, నాయన ప్రతిదానిలో ఉన్నారంటున్నావు, మరి నీలో ఉన్నావా అని అడిగితే, అప్పుడు ఆంజనేయుడు తన వక్షస్థలాన్ని చీల్చి ఆ సీతారాముల్ని దర్శింపజేశాడండి. అంత అద్భుతమైనటువంటి ఆ రోమ రోమము రామమయంగా ఉన్నటువంటి ఆంజనేయుడు తన హృదయంలోనే ఆ సీతారాముల్ని చూపించి ఆ అద్భుతాన్ని సాధించినటువంటి సందర్భంలో ఆయనకి నామా అనేటటువంటి బిరుదు ఇవ్వబడ్డదిట. అంగపారి దిఖరాయేవు రోమ రోమమే రామ్ తబతే పాయేవు పవన సుందర నామ్ అని చెప్పి రామచరితమానసులో కీర్తిస్తాడు తులసీదాసు. రోమ రోమము రామమయమై ఉండటమే కాకుండా ఆయనలో సాక్షాత్తు సీతారాముల్ని దర్శింపజేశాడు కాబట్టి ఆయనకి నామ్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన బిరుదు ఇవ్వబడ్డది. నామా అంటే అది. కాబట్టి అంజనీపుత్ర పవనసుత నామ, అంజనీపుత్రుడు పవనసుతుడు అనే పేర్లు గలవాడు అని చెప్పి ఒక అర్థము నామ అనేదానికి, అంజనిపుత్రుడు పవనసుతుడు నామాని కీర్తి పొందినటువంటి ప్రత్యేకమైన కీర్తి గలవాడు అని చెప్పి ఈ మూడు కూడా ప్రత్యేకమైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి పదాలే. అటువంటి ఆంజనేయుడు, ఆంజనేయుని గురించి చాలీసాలో మనకి ఈ చౌపాయిలు తులసీదాసు చెప్పాడు. తరువాత చౌపాయి మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. ఈ ఒక్క చౌపాయి కూడా మనం చెప్పుకుందాం. మహావీర విక్రమ బజరంగి, ఇక్కడ మనము చదువుకునేటప్పుడు చాలీసార్లు కొద్దిగా పాఠభేదాలు వస్తూ ఉంటాయి, సందేహం వస్తుంది ఇలా చదవాలా అలా చదవాలా అని చెప్పి. మనం మామూలుగా మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి అని చదువుతాం. అవధి భాషలో వకారం బకారంగా ఉచ్చరింపబడుతుంది కాబట్టి మహావీర విక్రమ బజరంగి, బజరంగి అనేది కూడా మనం బజరంగి బజరంగి చదువుతున్నాం కానీ అసలు అది బజరంగి అంటే వజ్రాంగని, వజ్రము వంటి శరీరము కలిగినటువంటి వాడు అని. వజ్రం వజ్రేణ భిద్యతి అన్నారు. వజ్రము ఎంత గట్టిది అంటే దాన్ని పగలగొట్టాలి అంటే వజ్రముతో కొడితేనే అది పగలుగుతుందండి, పగులుతుందండి, అంత గట్టిది వజ్రం. ఆ వజ్రము యొక్క తునకతోనే అద్దాలు కోస్తారు, చూసారా? ఈ మనం ఫోటోలు కట్టించుకుంటామే అద్దాల షాపులు, వాళ్ళు వాళ్ళు అది పట్టుకుని సర్రం అంటారు, అయితే తప్పున ఊడిపోతుంది, అది వజ్రమే. మహావీర విక్రమ బజరంగి, మహావీరుడు ఆయన, మహాపరాక్రమవంతుడు మహావీరుడు అని చెప్పి ఆంజనేయుడు చెప్పబడ్డాడు. ఈ వీరత్వము కూడా ఒక విధమైనటువంటిది కాదండి. ఈ వీరము కూడా ఐదు రకాలు చెప్పబడ్డది. దానవీరము, దయావీరము, ధర్మవీరము, యుద్ధవీరము, ఐదవది పాండిత్య వీరము కూడా ప్రత్యేకించి చెప్పబడ్డది. హర్షుడు శ్రీహర్షుడు మొదలైనటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళని పాండిత్య వీరులు అన్నారు, తిరుగులేనటువంటి మహాపాండిత్యం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి మహావీర ఆయన, మహావీరుడు. ఆ మహావీరుల్లో ఇన్ని రకాల వీర్యాలు వీర లక్షణాలు ఉన్నాయి. దానవీరుడు, దయావీరుడు ఆయన. ఆయన ఏది తానట్టే పెట్టుకోలేదండి. నిజంగా కిష్కింధా విజయంలో కీలక పాత్ర అయింది, లంకా విజయంలో కీలక పాత్ర అయింది. ఆయన కావాలనుకుంటే ఏవైనా పొందొచ్చు, ఏవీ ఆయన కోరుకోలేదు. కాబట్టి అన్నీ కూడా ఎవరికో ఇచ్చాడు తప్పితే తాను ఏది అట్టే పెట్టుకోలా. దయావీరుడు, ఎంతటి దయగలవాడు అంటే కష్టములో ఉండి స్తుతిస్తే ఎటువంటి వాళ్ళని కూడా రక్షించేటటువంటి మహాదయామూర్తి ఆంజనేయుడు. యుద్ధవీరం చెప్పడానికే వీల్లేదు, యుద్ధంలో ఆయనకి ఎదురు లేదు, అటువంటి యుద్ధవీరుడు. ధర్మవీరుడు, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడైతే అటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసమని ఈ మహావీరుడే ఆయనకు తోడయి ధర్మవీరుడుగా నిలిచాడు హనుమంతుడు. కాబట్టి ధర్మవీరుడు, పాండిత్యవీరుడు కూడా ఈయన. హనుమన్ నాటకం రాశాడు, గీతకి భాష్యం రాశాడు, సకల విధములైనటువంటి పాండిత్య ప్రకర్షలు కలిగి సంగీత శాస్త్రాన్ని రచించాడండి ఆంజనేయ స్వామి. సంగీత శాస్త్రంలో అనేక అలంకారాలు కనిపెట్టాడు. అలా సర్వ విధములైనటువంటి వీరములు ఆయన ఎందున్నాయి కాబట్టి మహావీర అని సంబోధించాడు. మహావీర విక్రమ బజరంగి, పరాక్రమము కలిగినటువంటి వాడా. బజరంగి అంటే వజ్రాంగుడా, వజ్రదేహుడు ఆయన. ఇంద్రుని యొక్క వజ్రాయుధము చేత కొట్టబడి నిలబడినటువంటి హరువు కలిగినటువంటి వాడు, ఇంద్రుని వజ్రాయుధాన్ని కూడా లెక్క చేయనటువంటి వాడు, అటువంటి ఆయన వజ్రాంగుడాయన. రాముడు అన్నాడు, సాధు వానర వీర్యేనా శ్లాఘనీయోసి మే రిపుహు, నువ్వు శత్రువైనా సరే శ్లాఘనీయుడిగా ఉన్నావయ్యా అని చెప్పి రావణుడే స్తుతించాడు. ఈయన పుట్టుకతోనే ఆ వజ్రశక్తి గలవాడు అని చెప్పి మనకి తెలుస్తుంది. కౌపీన కటి సూత్రాభ్యాం విరాజంతం మహాభుజం, ఆంజనేయుడు వర్ణించబడ్డాడు పుట్టినప్పుడే. కౌపీనంతో కటి సూత్రంతో పుట్టాడండి ఆయన. విరాజంతం మహాభుజం ఆశ్చర్యభూతం లోకానాం వజ్ర సంహననం కపిం, వజ్రాయుధాన్ని కూడా సంహననం కొట్టగలిగినటువంటి వాడు. వజ్రాన్ని ఏది కొట్టగలుగుతుంది? వజ్రమే కొట్టగలుగుతుంది. ఇందాక చెప్పాను కదా, వజ్రం వజ్రేణ భిజ్యతే అని చెప్పి. కాబట్టి ఈయన వజ్రదేహుడు కాబట్టే ఆ వజ్రాన్ని తిరస్కరించగలిగినటువంటి వాడయ్యాడు. మహావీర విక్రమ బజరంగి వజ్రాంగుడు, ఈయన వజ్రంతో సమానమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. కుమతి నివార సుమతికే సంగి, కుమతి నివార చెడు ఆలోచనల్ని పోగొట్టేటటువంటి వాడు. లేకపోతే కుమతి దుష్టులైనటువంటి వాళ్ళని నివార తొలగించేటటువంటి వాడు, దుష్టులైనటువంటి రాక్షసుల్ని అంతం చేసినటువంటి వాడు. అలాగే చెడు బుద్ధిని పోగొట్టేటటువంటి వాడు. సుగ్రీవుడిలో మరి లాలసత ఏర్పడ్డది, ఆయన యొక్క కుమతిని నివారణ చేశాడు. అంగదుల్లో కూడా కుమతిని పోగొట్టాడు. సుమతికే సంగి, సుమతులకు మంచి బుద్ధి కలిగేటటువంటి వాళ్ళకి తోడుగా ఉండేటటువంటి వాడు కూడా. సద్బుద్ధితో ఉన్నటువంటి విభీషణుడికి ఆయనకి తోడయ్యాడండి. విభీషణుడు శరణు వేడాడు శ్రీరామచంద్రుణ్ణి. శరణు వేడితే మిగతా వానరులు చెప్పారు, సుగ్రీవాదులు, అయ్యా చివరికి యుద్ధ సమయంలో అన్నయ్యని వదులుకుని పరిగెత్తుకొచ్చాడంటే ఎలక్షన్స్ టైంలో పార్టీ ఫిరాయించినటువంటి వాడి లెక్క, కాబట్టి ఈయన్ని నమ్మటానికి వీల్లేదు, ఇదేదో స్వలాభం కోసమునో లేకపోతే పరోక్షంగా అన్నకి సహకరించడం కోసమునో వచ్చిన వాడు తప్పితే ఈయన్ని నమ్మటానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు. కానీ హనుమంతుడు చెప్పాడు, ఈ విభీషణుడు తప్పక స్వీకరింపదగినటువంటి వాడు, వీడు సుమతి మంచివాడు అని చెప్పి. కాబట్టి సుమతికే సంగి, మంచి వాళ్ళకి తోడు నిలిచేటటువంటి వాడు. కాబట్టి మనము సుమతులము కనుక అయ్యేటట్లయితే మనకు ఆయన తోడు నిలిచేవాడవుతాడు. ఇది తులసీదాసు చెప్పినటువంటి దానిలో పరమార్థం. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి అని చెప్పి మనము ఈ చౌపాయితో ఇవాళ మనం సెలవు తీసుకుందాం. మిగతా రెండు రోజుల్లో మిగతా చౌపాయిలన్నీ పూర్తి చేస్తాం, సందేహం లేదు. మనము వివరణ ఇచ్చుకోవలసినటువంటి చోట కాస్త ఎక్కువగా వివరణ ఇచ్చుకుంటున్నాము, కేవలం అర్థం చెప్పుకుంటాం చివరిలో వెళ్ళినప్పుడు వివరణకి సమయం లేకపోతే. అంతేగాని మొత్తం చాలీసా మనం పూర్తి చేసుకుంటాం. మిగతా రెండు రోజుల్లో మనం మిగతా భాగాన్ని పూర్తి చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి.